హరే కృష్ణ. సో ఈ 3:31 ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవ శ్రద్ధావంతో సూయంతో ముచ్యంతే తేపి కర్మభిహి. సో కృష్ణుడు చాలా విధంగా చెప్పాలంటే మన మీద దయదలిసి దయచేసి ఎవరైతే నా యొక్క ఆజ్ఞానుసారం ఎవరైతే కర్మలు నిర్వహిస్తుంటారో శ్రద్ధతో ఈ ఉపదేశంలో అసూయరహితులై వాళ్ళు కర్మబంధం నుంచి వాళ్ళు ముక్తులు అవుతారు. జనరల్గా మనకి 2 దారులు ఉన్నాయి. ఒకటి సాంప్రదాయమైనటువంటి వేదాల్లో ఉన్న మార్గం, అది సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం, నెక్స్ట్ భక్తి యోగం. 2వది కృష్ణుడు తాను పర్సనల్గా చెప్పినటువంటి మార్గం అన్నమాట, తాను వ్యక్తిగతంగా ఇష్టపడేటువంటి మార్గం. సో 2 మార్గాలు కృష్ణుడు చేరుకోవచ్చు, కానీ కృష్ణుడు తాను ఇచ్చినటువంటి సూచనల మేరకు, తన పర్సనల్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి చాలా త్వరగా వాళ్ళు ఆ గమ్యాన్ని చేరుకుంటారు. పైగా కృష్ణుని తృప్తిపరిచిన వాళ్ళు అవుతారు. సో వేదాలు పాటించడం కూడా కృష్ణుని తృప్తిపడతారు, కానీ ఇంకా అది ఆయన పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళట్లేదు అన్నమాట, వ్యక్తిగత ఉపదేశాలకు వెళ్ళట్లేదు. కానీ భగవద్గీత ద్వారా మనకి తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు మనం తెలుసుకోగలుగుతాం. ఏ వేదాలైతే తర్వాత అంతిమంగా వేదాల యొక్క సారం ఏంటంటే కృష్ణుడు చేరుకోవడమే అంతిమం. 15:15 కృష్ణుడు అంటాడు, అదే 15:15 భగవద్గీతలో. సో ఎందుకంటే ఆయన వేదాలు రాసిన వాణి నేనే, వేదాలు అంతమైన తర్వాత అది చివరిలో కన్క్లూషన్లో అంతిమంగా తెలుసుకోవాల్సింది కూడా నన్నే అని చెప్పారన్నమాట. సర్వసచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదేశ సర్వే రహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవచ అందరు హృదయం నేను పరమాత్ముడుగా ఉన్నా. కాబట్టి వేదాలని రాసిన వాడు నేనే, వేదాల తర్వాత అంతిమంగా తెలుసుకోవాల్సింది కూడా నేనే అంటూ, అంటే 2 మార్గాలు ఉన్నాయి, వేదాల ద్వారా వెళ్ళొచ్చు లేదా పర్సనల్గా ఆయన భక్తుల ద్వారా, ఆయన పరంపర ద్వారా వాళ్ళ ఆచార్యులు చెప్పిన మాటలు మనం విన్నా కూడా అల్టిమేట్గా ఇంకా చెప్పండి కృష్ణుడిని ఇంకా ఎక్కువ తృప్తిపడచ్చు అన్నమాట. వేదాల ద్వారా రావడం కంటే కూడా చాలా త్వరగా వెళ్తాం. ఇక్కడ మనకి ఆచార్యులు ఉండడం వల్ల మనలో ఉన్న తప్పులు వాళ్ళు సరిచేసి అన్నింటిని మనల్ని ముందుకు తీసుకెళ్తుంటారు అనమాట, మనకి వాళ్ళు సహాయపడుతుంటారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఆయన తనకి ఏ విధంగా మనం మన కర్మలు లేదా మన ఫలాపేక్షలు లేకుండా ఆయన చెప్పిన విధానంలో మనం వెళ్ళిపోగలిగితే త్వరగా మనం కర్మబంధం నుంచి మనం బయటపడతాం అనమాట. అట్లా 32లో ఏ త్వేతలభ్యూ సూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్ధి నాష్టాన చేతస. సో ఏమంటున్నాడు, ఎవరైతే నా అజ్ఞానుసారం అసూయతో అలక్ష్యపరుస్తారు లేదా నా ఉపదేశాలు అలక్ష్యపరుస్తారు, వాళ్ళు అనుసరించరో వాళ్ళు జ్ఞానరహితులుగా మిగిలిపోతారు, మూఢులుగా ఉండిపోతారు, పూర్ణత్వ యత్నంలో నష్టపడిన వారు అవుతారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేరు అన్నమాట, పైగా ఇక్కడే వాళ్ళు మిగిలిపోతారు ఫైనల్. సో భగవంతుడు ఒక వైద్యుడిగా మనం భావించి మన రోగిష్ఠులంగానైతే, సో వైద్యుడు మనకు అంచెటువంటి ఉపదేశాలు మనల్ని హాస్పిటల్ నుంచి బయటపడేస్తుంది, జబ్బుల నుంచి బయటపడేస్తుంది. అలాగే కృష్ణుడు చెప్పేది మనల్ని జన్మ కర్మ బంధం నుంచి మనం బయటపడేస్తుంది. ఒకవేళ వైద్యుడు చెప్పింది మనం పాటించలేదనుకోండి, ఖచ్చితంగా హాస్పిటల్లోనే ఎక్కువ సమయం గడిచి తర్వాత మనం చావు కొడుకుని తెచ్చుకోవడానికి అవకాశం మనకు ఉందన్నమాట. కాబట్టి ఇక్కడే మిగిలిపోతాం అన్నమాట. అది అయితే 33లో ఎందుకు మరి జ్ఞానం ఉండి అది ఇంకోటి మనకి ఏమన్నా పలానా శిక్షలు పడతాయని తెలిసి కూడా ఎందుకు ఒక వ్యక్తి ఈ ఆయన ఆజ్ఞల్ని పక్కన పెడతాడు, లేదా ఎంత జ్ఞానవంతుడైనా సరే తను నిగ్రహించుకోలేడు? ఎందుకంటే అతను ప్రకృతి త్రిగుణాలకు ప్రభావంలో పడిపోయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఎంత జ్ఞానవంతుడైనా సరే అతను నిగ్రహంలో ఉండాలనుకున్న కూడా అతను ఉండలేడు. అతను ఎందుకంటే జ్ఞానవంతుడి కంటే తన లోపల ఉన్నటువంటి ఈ బలమైనటువంటి వేగాలు, అది త్రిగుణాలు కావచ్చు, కామక్రోధ మదమాచారం, ఇవన్నీ కూడా ఎంత ఎంత మనం మనసులో నిగ్రహాన్ని పూర్తిగా పెట్టుకున్నా సరే ఖచ్చితంగా అతను లాగబడతాడు అన్నమాట. ఎందుకంటే అంత బలంగా ఉంటాయి, అంత బలంగా ఉంటుంది. కృష్ణుడు మనకి ఒకటి మనల్ని హెచ్చరిస్తున్నాడు, లోపల వేగాల్ని అంత సామాన్యంగా అంత ఈజీగా మనం బయటికి తీయలేము. కాబట్టి ఒకసారి జ్ఞానవంతుడైన వాడు కూడా తన వేగాలకి అతను బానిసైపోవాల్సిందే అంటాడు. అదే ఇక్కడ ఆయన చెప్పు తెలుసుకున్నాను. జ్ఞానవంతుడైనా తన స్వభావాన్ని బట్టి అతను పనిచేస్తాడు, ఎందుకంటే ప్రతి ఒక్క త్రిగుణాల వల్లనే పొందిన తన స్వభావాన్ని అనుసరిస్తాడు. ఇంకా నిగ్రహం ఏం చేయగలదు అంటే నాకు ఇష్టము నాకు ఇష్టం లేదు, ఈ రెండు ఉన్నాయి మన దగ్గర. కొన్ని నాకు ఇష్టము నాకు ఇష్టం లేదు. మ్యాక్సిమం మన జీవితాల్లో అందరం కూడా మనకి ఇష్టము ఇష్టం లేదు దాని మీద మనం ఎక్కువ మన జీవితంలో మనం పనిచేస్తూ ఉంటాం. నాకు ఇష్టమైనది కాబట్టి నేను తింటున్నాను, నాకు ఇష్టమైనది కాబట్టి నేను వేసుకుంటున్నాను, నాకు ఇష్టమైనది కాబట్టి నేను ఇట్లా నడుస్తున్నాను, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను తినట్లేదు, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇది చేయట్లేదు. మ్యాక్సిమం మనం అటు ఈ రెండు మెయిన్గా బేస్ పెట్టుకుంటాం. కానీ యాక్చువల్గా మనం బేస్ అవ్వాల్సింది దేని మీద అంటే, ఇది మంచి చేస్తుందా ఇది చెడు చేస్తుందా, నాకు ఏదైతే ఇష్టమో అది నాకు మేలు చేస్తుందా నాకు కీడు చేస్తుందా, ఏదైతే నాకు ఇష్టం లేదో అది నాకు మేలు చేస్తుందా నాకు కీడు చేస్తుందా. సాధారణంగా మనం అందరూ ఏం చేస్తామంటే నాకు ఇష్టమైన దాంట్లో వెళ్తూ ఉంటాం, కష్టమైన దాంట్లో వదిలేస్తూ ఉంటాం. కానీ ఇష్టమైన దాంట్లో మనకి ఇష్టమైన దాంట్లో మనకి అది మనకి కీడు చేస్తుందా లేదా మనకు మేలు చేస్తుందా అది మనం చెక్ చేసుకోం ఎప్పుడు కూడా. నాకు ఇష్టము నేను చేస్తున్నాను, అలాగే నాకు ఏదైతే నేను వద్దు వద్దు నాకు ఇష్టం లేదు నాకు వద్దు వద్దు అంటున్నావో, నేను వద్దు అనేది నాకు అది మేలు చేస్తుందా నాకు అది కీడు చేస్తుందా అది చూసుకో. అందుకే కృష్ణుడు ఎంత జ్ఞానవంతుడైనా సరే మ్యాక్సిమం తన స్వభావంలో కొన్ని మంచివి ఉన్నాయి, మంచివి అంటే కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి, కొన్ని ఇష్టం లేనివి ఉన్నాయి. తన స్వభావం డిసైడ్ చేస్తుంది అనమాట, ఏమేమి తినబోతున్నాడు, ఏమేమి అతను వేసుకోబోతున్నాడు, ఏమేమో ఎంచుకోబోతున్నాడు, అన్ని తన ఇష్టాలు అయిష్టాలను బట్టి ఉంది. కానీ మ్యాక్సిమం ఎంత మనం ఇదైనా సరే ఖచ్చితంగా మనం ఈ రెండింటిలో పడిపోతాం అనమాట. అందుకే లాస్ట్ టైం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం, ఒక కూల్ డ్రింక్ ఒక టెంకాయ నీళ్ళు ఉన్నాయి. మన మ్యాక్సిమమ్ మన పాత వాసనలు మన స్వభావం లేదా మనం మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యింది అనమాట. సో కూల్ డ్రింక్ మ్యాక్సిమం నాకు చాలా ఇష్టం అన్నట్టుగా మనం తాగేస్తాం. నేను కూడా నా స్వతంత్రం అనుకుంటున్నాను, నా స్వతంత్రం హ్యాపీ, అందుకే నేను తాగేసాను, నాకు ఇష్టం కాబట్టి నేను తాగాను, నా స్వతంత్రం కూడా ఉంది. కానీ టెంకాయ నీళ్ళు మనం అది ఉన్నా కూడా ఎన్నోసారి రోడ్డు పక్కన ఉన్నా కూడా మనం వెళ్ళి పెద్దగా తాగం వాటిని, ఎందుకంటే నాకు దీనికంటే నాకు ఇది ఇంకా రుచిగా కనిపిస్తామండి, నాకు ఇంకా ఎంతో నాకు రిఫ్రెషింగ్ అనిపిస్తుంది నాకు. కానీ వాస్తవానికి కూల్ డ్రింక్ మనకు చెడు చేస్తుంది, టెంకాయ నీళ్ళకి మనకు మేలు చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూసే సమాజంలో అందరు ఎంతో మంది ఎంటెక్లు అని పిహెచ్డీలు అని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, కానీ వాళ్ళు కూడా ఎంత ఇది మంచిది కాదు ఎంత చెడు కాదు ఇది దీనివల్ల మేలు జరుగుతుంది దీనివల్ల చెడు జరుగుతుందని తెలిసినా కూడా మ్యాక్సిమం అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చిందే చేస్తారు, కష్టమైన వదిలేస్తున్నారు. కానీ కృష్ణుడు అంటున్నాడు ఇష్టాయిష్టాల మీద మనం కానీ ఎక్కువగా పనిచేసామంటే అంటే దాన్నే మనం ప్లాట్ఫామ్ కింద కానీ చేస్తే డెఫినెట్గా మనం ఎంత నిగ్రహించుకోవాలి సరే, నిగ్రహం ఎందుకు కావాలి, మంచి చెడుకి నిగ్రహం కావాలి. మంచి దాన్ని నాకు ఇష్టం లేకపోయినా తీసుకోవాలి, చెడైంది నాకు ఇష్టమైనా సరే వదిలేయాలి. కానీ ఈ రెండు మధ్య యుద్ధం ఉంటుంది అనమాట, నా ఇష్టాయిష్టాల మధ్యలో ప్లస్ మంచి చెడ అనే దాని మీద మనకి ఎప్పుడు ఫైటింగ్ ఉంటుంది. అంటే మ్యాక్సిమము ఇష్టాయిష్టాలే జయిస్తాయి అనమాట, అదే యుద్ధాన్ని యుద్ధం ఇష్టాయిష్టాలే జయిస్తాయి. అందుకనే నిగ్రహించుకోవడం చాలా కష్టమైపోతుంది. అందుకే అనుకున్నాం, అందుకనే కృష్ణ చైతన్యంలోకి ఎందుకు ఎక్కువ మంది ఆకర్షితులు కారు అంటే, ఎందుకంటే వాళ్ళ ఇష్టాయిష్టాలకి దెబ్బ కొడుతుంది అనమాట కృష్ణ చైతన్యం. ఎందుకంటే ఈ నియమాలు ఇవి యాక్చువల్గా మంచి చేస్తాయి మనకి, కానీ మ్యాక్సిమం ఎక్కువ మంది ఇష్టాయిష్టాల మీద వాళ్ళ జీవితం నడుపుతున్నారు కాబట్టి నా ఇష్టానికి ఇది నాకు అడ్డొస్తుంది, కాబట్టి నేను దీంట్లోకి రాను, రాలేను, నేను చెయ్యను, నేను చేయలేను అని ఇలాంటి నిర్ణయాలకి తీసుకుని నేను దూరమైపోతుంది. కానీ మనకు తెలియకుండానే మనము మన ఇంద్రియాలకి లేదా వాటికి మనం బానిస అయిపోయినాం, మన స్వభావాలకు మనం ఎప్పుడో బానిస అయిపోయాం. సో అతిపెద్ద యుద్ధం ఎక్కడుందంటే అంతర్గతంగా మన హృదయంలో పెద్ద యుద్ధం ఉంది. ఇది నాకు ఇష్టమే కానీ ఇది మేలు చేయదు, కాబట్టి ఆ వేగాన్ని నెట్ట ఆపుకోవాలి. అలాగే రెండోది, నాకు ఇష్టం లేదు కానీ దీంట్లో మంచి ఉంది, అయినా కూడా నేను దాన్ని ఎట్లా స్వీకరించాలి. ఇదే పెద్ద ఫైటింగ్ అన్నమాట, పెద్ద యుద్ధం ఇదే. ఇప్పుడు అర్జునుడు కూడా తన ఇష్టాయిష్టాల మీద పనిచేస్తాడు. ఇప్పుడు నా పెద్దవాళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను యుద్ధం చేయను. కృష్ణుడు ఏమంటున్నాడు, అక్కడ నీ ఇష్టాయిష్టాలు కదా పని, ఇది ధర్మమా కాదా, దీంట్లో దీనివల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా, నువ్వు ఆ బేసిస్ మీద ఎలాంటున్నాడు. కానీ ఇక్కడ ఎంత జ్ఞానవంతుడైనటువంటి అర్జునుడు అయినప్పటికీ కూడా రాగద్వేషాల మధ్యలో ఇరుక్కోబోతున్నాడు. అంటే తను ఆ మంచి చెడైనటువంటి ఆ నిగ్రహాన్ని నిలుపుకోలేకపోతున్నాడు. అంటే మనకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాడు కృష్ణుడు ఇక్కడ. అంటే మనం ఖచ్చితంగా ఇవాళ మనం ఈ భూమి మీద ఇక్కడ మనం జీవిస్తున్నాము అంటే కేవలం మనం గత జన్మల్లో ఇష్టాయిష్టాల మీద మనం పనిచేసాం. ఇష్టాయిష్టాలు పనిచేయడంలో ఇష్టం చేసే దాంట్లో కొన్ని పాపాలు దొరికినాయి. అలాగే ఆ ఇష్టం అని ఎన్నో మంచి ఉంటే ఆ మంచి మనం దూరం చేసేసుకున్నాం, ఎందుకంటే అది నాకు నచ్చలేదు కాబట్టి. దానివల్ల కొన్ని పాపాలు చేసాం, కొన్ని చిన్న లెవెల్లో చేసాం, కొన్ని పెద్ద లెవెల్లో చేసాం. సో ఆ రాగద్వేషాల వల్ల కొంచెం, కాబట్టి రాగద్వేషాల మధ్యలో ఉన్నప్పుడు ఏం నిగ్రహం ఉంటుంది మనకి ఇక్కడ. అంటే ఆ రాగద్వేషాలు మనం లాగేస్తున్నాయి అన్నమాట భయంకరంగా. అంటే మన 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 భవిష్యత్తును డిసైడ్ చేస్తున్నాయి. ఇవాళ నేను రాగద్వేషాల మధ్యలో నేను బానిస అయితే వాటి నా భవిష్యత్తు దాని ఫలితం అయిపోతుంది అన్నమాట. కాబట్టి యాక్చువల్ మనం డెసిషన్ తీసుకోవాల్సింది ఇది మంచి చేస్తుందా ఇది చెడు చేస్తుందా. మంచి చెడుల మధ్య ఆ మంచి చెడు ఎవరు చెప్తారు ఇది మంచిది చెడు అని శాస్త్రాలు చెప్తాయి, మనకి ఆచార్యులు చెప్తారు ఇది మంచిదే చెడుదా. సో మన యుద్ధం ఇష్టాయిష్టాలకి మంచి చెడులకు మధ్య ఇది మ్యాక్సిమం ఫైట్. కాబట్టి ఇక్కడ నిగ్రహం ఏం చేస్తుంది, ఎంత జ్ఞానవంతుడైనా సరే అందరూ వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ స్వభావం లాగేస్తుంటాయి. కాబట్టి జ్ఞానవంతుడు జనరల్గా ఏది మంచి ఏది చెడు మంచి దాన్ని బట్టి ఎంత కష్టమైన సరే ఆ మంచిని అవలంబించాలి, ఎంత చెడు అయితే ఎంత కష్టమైన దాన్ని వదిలేయాలి. కానీ మ్యాక్సిమం నాకు ఇష్టం నాకు ఇష్టం లేదు ఈ రెండింటి మధ్య మనం కొట్టిమిట్టలాడుతున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దాని యొక్క ఎక్స్ప్లెనేషన్కి వెళ్తాం. ఈ 34 అదే అనమాట, ఇంద్రియాస్యేంద్రియాస్యార్థే రాగ ద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంక్తినౌ. ఇంద్రియాస్యేంద్రియాస్యార్థే రాగ ద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌహ్యాస్య పరిపంక్తినౌ. ఇంద్రియాస్యేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంక్తినౌ. స్వభావము ఇంద్రియాలకు ఇంద్రియ విషయములకు సంబంధించిన రాగద్వేషములను క్రమపరచడానికి నియమాలు ఉన్నవి. ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాలు వంటివి కనుక అట్టి రాగద్వేషములకు మనిషి వశం కాకూడదు. ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు, రాగద్వేషాలకు మనిషి వశం కాకూడదు. ఎందుకంటే ఈ రాగద్వేషాలు ఏం చేస్తాయంటే ఆత్మానుభూతికి మన ఆత్మ సాక్షాత్కారానికి రాగద్వేషాలు ఆటంకాలు లాంటివి. ఎందుకంటే ఆత్మానుభూతి పొందాలంటే ఖచ్చితంగా అతను నియమాలు పాటించాలా, క్రమక్రమంగా నియమాలు పాటించాలా. నియమాలు ఎందుకు పాటించాలి, ఎందుకంటే నియమాలు పాటిస్తే మనకి మంచిది, నియమాలు పాటించకపోతే మనకి చెడు అవుతుంది. సో నియమాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో రాగద్వేషాలని క్రమక్రమంగా మనం ఒక లైన్లోకి తీసుకోవచ్చు, ఒక క్రమపద్ధతిలో వాటిని మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు. రాగం అంటే ఒక దాని పట్ల మనకి విపరీతమైనటువంటి ఆసక్తి అన్నమాట, విపరీతమైనటువంటి ప్రేమ. ద్వేషం అంటే ఒక దాన్ని నేను నాకు ఎటువంటి ఇష్టం లేదు దాని మీద, అది నా పక్కన ఉండడం కూడా నాకు నేను భరించలేను అన్నమాట, అది ద్వేషం. అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇంద్రియాలు, ఇంద్రియ విషయములు కలిసినప్పుడు కొన్ని కొన్ని ఇంద్రియ విషయాలు అంటే ఇంద్రియార్థులు కొన్ని నాకు గత వాసనల వల్ల కొన్నిటి మీద నాకు రాగం ఉంది, కొన్నిటి మీద నాకు ద్వేషం ఉంది. సో ఉదయాన్నే మనం బ్రేక్ఫాస్ట్ లేదా టిఫిన్ కూర్చున్నాం అనుకో, కొన్ని రోజులు నాకు ఇష్టమైనటువంటి టిఫిన్ లేదంటాను, కొన్ని రోజులు నాకు ఇష్టం లేని టిఫిన్స్ నా ముందు పెడతాను. కానీ మనం ఇది 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 నా ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదనేది యాక్చువల్గా మనం డిసైడ్ చేయాలి. యాక్చువల్గా మన స్వతంత్రం కాదు అది. మనకి ఎందుకు ఇష్టం అంటే గతంలో ఎప్పుడో వీటి ఎక్స్పీరియన్స్ నాకు బాగా నాకు ప్రజెంట్గా ఉండింది, చాలా బాగుండింది. పలానా చట్నీ నేను తిన్నప్పుడు, పలానా సాంబార్ నేను తిన్నప్పుడు, లేదా పలానా టిఫిన్ నేను చేసినప్పుడు, పలానా కుర్మా నేను చేసినప్పుడు నాకు ఇంతకు ముందర పదే పదే తినడం వల్లనో లేకపోతే ఇంకా వేరే వేరే కాంబినేషన్స్లో ఆ ఇంప్రెషన్స్ నాలో ఉన్నాయన్నమాట. ఇది తిన్నప్పుడు నాకు మంచి ఇంప్రెషన్స్ ఉన్నాయి, నాకు ప్రజెంట్గా అనిపించింది, అది రాగం కింద తయారైపోయింది. కానీ అది నాకు మేలు చేసేదా కీడు చేసేదా నాకు తెలియదు, కానీ అది తినాలనిపించింది, నాకు బాగుంది, నాకు ఆ సెన్సేషన్ బాగుంది లోపల నుంచే, ఎంత రుచిగా ఉందో అనే ఆ ఫీలింగ్ నాకు బాగుంది. కానీ అది నాకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా నాకు అనవసరం. అలాగే కొన్ని వాటి మీద నాకు ఎందుకో వాటి మీద నాకు విరక్తి వచ్చేసింది, నాకు అది తినవద్దు కావట్లేదు. ఎందుకనో గత ఎప్పుడో ఎక్స్పీరియన్స్లో అది తిన్నప్పుడు నాకు ఏదో ఒక విధమైనటువంటి ఆక్వర్డ్ ఫీలింగ్ వచ్చింది. అందుకే ఇప్పుడు అది ఆ టిఫిన్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఆ వస్తువు వచ్చినప్పుడు ఆటోమేటిక్ పక్కన పెట్టేశాను. అంటే నేను ఏదైతే నాకు ఇష్టం నేను తింటున్నానో అది భయంకరంగా కాల్చి ఉండొచ్చు, భయంకరంగా నూనె వాడి ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా దాంట్లో ఇంకేదైనా కొన్ని థింగ్స్ అంటే కొన్ని కలర్ కోసం కొన్ని ఏజెంట్స్ వాడి ఉండొచ్చు దాంట్లో. కానీ యాక్చువల్గా అవన్నీ మన హెల్త్కి మంచిది కాదు, కానీ నాలుగుకి ఎంతో రుచికరంగా ఉంది. అలాగే ఏదైతే మనం ద్వేషిస్తున్నామో యాక్చువల్గా అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటుంది, కానీ ఆ నాలుగు రుచిగా లేదు అది. కాబట్టి ఇంద్రియాలు, ఇంద్రియ విషయములకు సంబంధించినటువంటి రాగద్వేషాలు అది ఏదైనా కావచ్చు, మనం ఒక మూవీ కావచ్చు, లేకపోతే ఒక హీరో హీరోయిన్ కావచ్చు, లేకపోతే ఒక సపోజ్ కార్లలో రకరకాల కార్లు, ఈ కలర్ నాకు నచ్చలేదు, ఈ కలర్ నాకు నచ్చుతుంది, ఈ మోడల్ నాకు నచ్చలేదు, ఈ మోడల్ నాకు నచ్చుతుంది, అదే డ్రెస్సులు, ఇంకెత్తుకుంటే కావాల్సినవి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఇంద్రియాలు, ఇంద్రియ విషయముల కలయికలో మనకి తెలియకుండా ఒక దాని పట్ల రాగం, ఒక దాని పట్ల ద్వేషం వచ్చేస్తుంది. కానీ రాగద్వేషాలు మన జీవితాలని మన భవిష్యత్తుని ఖచ్చితంగా గందరగోళపరిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే రాగం చేసేటువన్నీ, రాగంతో వ్యవహరించేటువన్నీ మనకి మేలు చేయవు, అలాగే ద్వేషంతో ఉండేటువన్నీ మనల్ని మనం చెడిపోయేటట్టు చేయవు. సో ద్వేషం ఏదైతే మనం ద్వేషిస్తున్నామో మనకు మేలు చేయొచ్చు, రాగంతో ఉండేటట్టు మనకి కీడు చేయొచ్చు. కానీ ఈ రాగద్వేషాలను బ్యాలెన్స్ చేసుకోవడానికే ఈ నియమాలు కావాలి మనకి. సో నియమాలు అంటే ఏంటి, కృష్ణుడు మనకి ఈ నియమాలు పాటించడం వల్ల మనకి మంచి చెడుల మధ్య అవగాహన పెరుగుతుంది. సో ఎప్పుడైతే నాకు మేలు చేస్తుందా, ఇది నాకు కీడు చేస్తుందా, దాని బేస్ మనం నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మన ఆత్మానుభూతి మార్గంలో మనం చాలా త్వరగా పురోగతి పొందొచ్చు. కానీ అలా కాకుండా ఆ రాగద్వేషాలకు వసుడైపోయాడు అనుకోండి, అతను ఆత్మానుభూతి పొందడానికి అవకాశమే లేదనమాట. కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఏదైతే ఎంత జ్ఞానవంతుడైనా సరే అతను వశమైపోతాడని ఇంతకుముందు మనకు చెప్పున్నారు లాస్ట్ శ్లోకంలో. ఇంకా నిగ్రహం ఇంకేం పని చేస్తుంది, మంచి చెడులు అతని మధ్యలో ఎలా వస్తుంది, ఏది మంచి చెడుని ఎలా వస్తుంది, రాగద్వేషాలు ఇది విపరీతమైన వేగాలు ఇవి కమ్ముకున్నప్పుడు. కాబట్టి కృష్ణుడే ఉన్నాడు, ముందు రాగద్వేషాలను పక్కన పెట్టాలి మనం, లేదా రాగద్వేషాలను క్రమపరచాలి క్రమక్రమంగా. రాగము ద్వేషము రెండింటిని క్రమపరచాలి మనం, అంటే రెగ్యులేట్ చేయాలి, అంటే ఒక విధంగా చెప్పండి కంట్రోల్ చేయాలి వాటిని. దానికి నియమాలు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ నియమాలు మనం పాటించకపోవడం వల్లనే అనేక జన్మల నుంచి మనం అనేక సందర్భాలు వాళ్ళని పరిస్థితులు మనం జన్మించి అనేక జన్మల్లో మనం తినే తిండ్లు, మనం వేసుకునే బట్టలు, లేదా మనం చూసేటువంటి వాతావరణం, ఇవన్నిట్లో నాలో కొన్ని రాగము కొన్ని ద్వేషాలు అలాగ పెంచి 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 ఇట్లానే వాసనలు తయారైపోయినాయి, స్వభావాలు మారిపోయినాయి. ఆ వాసనలు స్వభావాలు నా మళ్ళీ నా ఇంకో జన్మ దీని బేసిస్ నాకు ఇంకో జన్మ వస్తుంది. మళ్ళీ ఆ జన్మలో చేసుకున్న మళ్ళీ రాగద్వేషాలను బట్టి మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. మళ్ళీ అది కృష్ణుడు ఏమంటాడంటే ఈ రాగద్వేషాలకి మనిషి వసుడు కాకుండా ఉండాలంటే అతను ఈ నియమాలు పాటించాలి. నియమాలు పాటించిన వాడే కొంతవరకు ఈ రాగద్వేషాలని అతను అతను దాన్ని దాటి వచ్చి అతను నిగ్రహించుకోగలుగుతాడు. అయితే ఇక్కడ నిన్న ముందు క్లాస్ ఇంతకుముందు శ్లోకాలు చెప్పాను, ఎంత నిగ్రహించుకోగలుగుతాడు జ్ఞానవంతుడు? నిగ్రహించుకోలేడు జ్ఞానవంతుడు. నియమాలు పాటించకపోతే జ్ఞానవంతుడు దాని మీద మన తెలివితేటలు ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు చెడు చేస్తుందని తెలిసి కూడా మనం వెళ్ళి అవే తింటాం అవే తాగుతాం లేదా ఆ మార్గంలోనే పోతాం. కాబట్టి జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా చనిపోయేంత వరకు ఈ నియమాలు మనం పాటించాలి. నియమాలు పాటించకపోతే మనకి నిగ్రహం దొరకదు అన్నమాట. అప్పుడు మన రాగద్వేషాల మధ్యలోనే మనం వాటి మధ్య మనం కొట్టిమిట్లాడుతుంటాం. సో కృష్ణచైతన్యంలో ఉన్నవారు సహజంగా ఇంద్రతృప్తిలో నిమగ్నం గారు. కృష్ణచైతన్యంలో ఉన్నవాళ్ళు ఇంద్రతృప్తిలో నిమగ్నం గారు. ఎందుకంటే ఇంద్రియాల యొక్క బలము, ఇంద్రియాలు ఏ విధంగా కృష్ణచైతన్యంలో ఉన్న వ్యక్తి పూర్తి అవగాహనతో ఇవి నాకు మేలు చేస్తాయా కీడు చేస్తున్నాయా, ఇవి ఎంతవరకు ప్రభావం చూపిస్తున్నాయని తను ముందుగానే అర్థం చేసుకోగలుగుతాడు. తనకు తెలుసు నేను ఇంద్రియాలని కాదు, ప్రస్తుతానికి ఇంద్రియాలు నన్ను అంటిపెట్టుకొని ఉన్నాయి. ఈ ఇంద్రియాలని నేను జాగ్రత్తగా వీటిని నేను కృష్ణుడి సేవలో పెడితే గాని నేను నా జీవితం నా భవిష్యత్తు బాగా ఉండదని అవగాహనగా ఉంటాడు. అందుకని అతను ఇంద్రతృప్తిలో అతను నిమగ్నం కావడం. ఒకవేళ ఇంద్రియాలు అదుపులో పెట్టుకోలేకపోతే, కృష్ణలో ఉన్నాం కానీ ఇంద్రియాలు అదుపులో లేకపోతే మాత్రం ఖచ్చితంగా శాస్త్ర నియమాలు మనం పాటించాలి. నిగ్రహం లేదు అనుకుంటే, అదుపులో లేవు అనుకుంటే మాత్రం ద బెస్ట్ మెడిసిన్ ఏంటంటే నియమాలు పాటించడం. యాక్చువల్గా ఇంద్రతృప్తి మనం అనుకుంటాం నాకు భలే ఇష్టం ఇది, నాకు దీన్ని నేను వదులుకోలేను, ఎంతో అద్భుతంగా ఉంది. కానీ ఇదేమనుకుంటున్నామంటే ఓ నా ఇష్ట ప్రకారంగా నేను నాకు ఇది ఇష్టం అని చెప్తున్నాను, నా ఇష్ట ప్రకారం దీన్ని ఇది నాకు ఇష్టం లేదంటున్నాను. యాక్చువల్గా మన చాయిసెస్ కాదు, మనం ఆల్రెడీ ఇంద్రియాల బానిసలు అయిపోయినాం. అసలు ఇంద్రియ తృప్తి యాక్చువల్గా మనల్ని ఇంద్రియాలకు బానిస చేస్తుంది. ఇంద్రియతృప్తి ఇంద్రియాలకు, అంటే మనం ఇంద్రియాలు ఎట్లా మాట్లాడితే మనం అట్లా పరిగిస్తాం అనమాట. నాకు అది టేస్ట్ఫుల్గా నాలుగు చెప్పిందంటే నేను తాగేస్తాను, అంటే యాక్చువల్ మనం బానిస అయిపోయి. కానీ మన భ్రమ ఏంటంటే లేదు నా ఇష్టం వచ్చి నేను తాగాను అని. కాబట్టి ఇంద్రియాలని మనము నెమ్మదిగా రెగ్యులేట్ చేయాలి. రెగ్యులేట్ చేయాలి అని అంటే నెమ్మదిగా కంట్రోల్ తీసుకోవాలంటే అది శాస్త్రబద్ధంగా మనం దాన్ని రెగ్యులేట్ చేయాలన్నమాట. ఇప్పుడు నాలికి కొన్ని ఇవి ఇష్టం అనుకోండి, సో వాటిని క్రమంగా కృష్ణచైతన్యంలోకి మార్చాలి. అంటే నైవేద్యంగా మనం పెట్టినప్పుడు అప్పుడు దాన్ని కొంచెం క్రమబద్ధీకరణ చేస్తాం. అలాగే మనం నేను రోజుకి రెండు పూటలు తీసుకుంటాను, ఏకాదశి పాటిస్తాను అనుకున్నాను, అప్పుడు ఇంద్రియాలు బానిసత్వం నుంచి బయటకు వస్తాయి అనమాట. లేదా మనం ఇంద్రియాల బానిసత్వం నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఏకాదశి గురువులు ఆచార్యుల యొక్క వాళ్ళు జన్మించిన రోజులు, వాళ్ళు వెళ్ళిపోయిన రోజులు, ఇవన్నీ మనకి ఏం చేస్తాయంటే తెలియకుండానే మన ఇంద్రియాలని కంట్రోల్ తీసుకెళ్తుంటాయి. అలాగే ఎర్లీ మార్నింగ్ మంగళార్తికి లేయడం, లేదా మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి జపం చేసుకోవడం, అట్లానే ఖచ్చితంగా మన ఆహారం కూడా రెండు పూటలు తీసుకోవడం, ఈ విధంగా క్రమక్రమంగా అన్నిటికీ ఇది అవుతుంటారు. ఉదాహరణకి మనం చూస్తే, ఉదాహరణకి శారీరకం కలవడం అనేది సహజం అది, మగ ఆడ కలవడం అనేది అది ప్రకృతిలో భాగం. అయితే ప్రకృతిలో భాగం అన్నంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా విచ్చలవిడిగా కలిసే స్వభావం ఉంటుంది, ఎందుకంటే ఆకర్షణలు ఉన్నాయి కాబట్టి. సో దానికి భగవంతుడు ఎట్లాగో మనుషులుగా ఇక్కడ ఆల్రెడీ జన్మించాం కాబట్టి ఖచ్చితంగా ఆకర్షణ అనేది అక్కడ కూడా సహజం కాబట్టి. అయితే ఆ కలవడం అనేది ఒక క్రమబద్ధీకరణ చేయాలి. ఎట్లాగా ఒక పెళ్లి అనేటువంటి ఒక వ్యవస్థ తీసుకురావడం వల్ల ఆ పెళ్లి అనే వ్యవస్థలో ఒక ఒక కంట్రోల్ వస్తుంది అన్నమాట. ఇది లేకపోతే ఏమైపోతుందంటే ఆ పెళ్లి అనేది కానీ లేకపోతే సో విచ్చలవిడిగా కలవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఆధ్యాత్మిక జీవనం కుంటుపడిపోతుంది. అంటే ఇంక వాళ్ళకి శాశ్వతంగా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి పూర్తిగా వాళ్ళు వాళ్ళు పూర్తిగా ఇంకా వాళ్ళు అటువై పోలేరు వాళ్ళు ఇంకా. అంటే వాళ్ళ వాళ్ళ ఆధ్యాత్మిక జీవన పురోగతి వాళ్ళని నాశనం చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ శాస్త్రాలు ఏం చేస్తాయంటే మన ఇంద్రియాలు పూర్తిగా బానిసత్వంలోకి వెళ్లకుండా, మనం ఆ ఇంద్రియాల బానిసత్వంలోకి వెళ్లకుండా ఈ నియమాలు, అప్పుడు పెళ్లి అనేది ఒక నియమం అని, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఎవరితోనైనా కలిసే అదిగా అయిపోయిందంటే అప్పుడు ఎవరి మనసుల్లో అయితే ఈ ఈ కామం అనేటువంటి ఈ విపరీతమైనటువంటి వేగం కింద కలుస్తుందో ఆధ్యాత్మికంగా అసలు కనీసం అది ఏంటో కూడా తెలుసుకునే అంత పరిస్థితిలో కూడా వాళ్ళు ఉండరు అనమాట. సో కాబట్టి ఈ నియమాలు లేదా కొన్ని వ్యవస్థలు ఎందుకు శాస్త్రం చెప్పబడ్డాయి అంటే క్రమక్రమంగా మనలో ఉన్న రాగద్వేషాలని అది ఒక రూట్లోకి ఒక ప్లాన్ ప్రకారం మనం అక్కడి నుంచి క్రమక్రమంగా మనం ఆధ్యాత్మిక జీవనం వైపు నడుచుకోవడానికి ఈ నియమాలు అవసరం. లేకపోతే ఈ రాగద్వేషాలు ఒక కుంటుపడి రాగద్వేషాలు మనకి ఆటంకాలుగా నిలిచి మనం ఎప్పటికీ రేపు పోకుండా మనం ఇబ్బంది పడతాం. కాబట్టి జీవించి ఉన్నంత కాలం శారీరక అవసరాలు అయితే తప్పవు మనకి, కానీ వాటిని శాస్త్రబద్ధంగా తీర్చుకోవాలి. సో ఏది మనం చెప్పట్లే ఇవి అస్సలు తినకూడదు, ఇవి ఇట్లా మనం అస్సలు ఉండకూడదు, ఇది పూర్తిగా మనం నిషేధించేసుకోవాలి, అట్లా మనం కళాఖండిగా మనిషిని కంట్రోల్ తీసుకురాలేము. మనం ఖచ్చితంగా శారీరక అవసరాలు ఉన్నాయి, నాలికి రుచికరంగా కావాల్సిందే, కంటికి అందమైంది కావాల్సిందే, చెవులకి ఒక అద్భుతమైనటువంటి సంగీతం కావాల్సిందే, శారీరక అవసరాలు తప్పవు. అయితే ఆ కోరికలు తీర్చుకునేది ఒక శాస్త్రబద్ధంగా తీర్చుకోవాలి. అంటే అది మన ఆధ్యాత్మిక జీవిత ఆటంకాలుగా ఉన్నాయా నా రాగము నా ద్వేషము, అది మనం ఆ కంట్రోల్ మనకు స్టార్టింగ్ ఉండదు కాబట్టి అందుకు మనం శాస్త్రబద్ధంగా ఫస్ట్ మనం ఆ ప్రాక్టీస్లో పడితే తర్వాత మనకి దానివల్ల వచ్చిన లాభాన్ని మనం అనుభవించిన తర్వాత ఎస్ నేను వీటిని ఆపుకోవడం వల్లనే, వీటిని నేను చేయకపోవడం వల్లనే నాకు ఈరోజు నేను నాకు ప్రశాంతంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, నేను నిజంగా దీనివల్ల నేను లాభపడ్డాను అని మనకి అవగాహనగా మనకు అనుభవం వస్తేనే కానీ మనకి అప్పుడు మనకి ధైర్యం. అంటే ఒక విధంగా చెప్పంటే మన ఆత్మ ఒక విధంగా చెప్పంటే ఒక చైతన్యంలోకి వెళ్ళి అప్పుడు అది ఈజీగా ఇంద్రియాలను కంట్రోల్ చేయగలుగుతుంది. ఆత్మ ఈజీగా మనసును కంట్రోల్ చేయగలదు, ఎందుకంటే ఇప్పుడు ఆత్మకు కావాల్సిన శక్తి శాస్త్రీయబద్ధంగా మనం కోరికలు తీర్చుకోవడం వల్ల ఆత్మకి కావాల్సినటువంటి ఆ ఉత్సాహం ఆ శక్తి వచ్చింది. ఇప్పుడు క్రమక్రమంగా మిగతా వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక డేంజర్ కూడా ఉంది, ఇప్పుడు శాస్త్రబద్ధంగా తీర్చుకోవచ్చు అనే వాటికి కూడా మనం బానిసం కాకూడదు. మళ్ళీ ఇప్పుడు శాస్త్రబద్ధంగా కొన్ని తీసుకోవచ్చు, కొన్ని మనం తినచ్చు అని మనం చెప్పచ్చు ఏమో, కానీ అవి కూడా మన ఇష్ట ప్రకారం కూడా మళ్ళీ ఎక్కువ కూడా తీసుకోకూడదు మళ్ళీ, లేకపోతే ఎందుకంటే మళ్ళీ వాటికి బానిసలు అయిపోతాం. ఉదాహరణకి చాలా సందర్భాల్లో మనం ఓకే మాంసం తినకూడదు అంటే నెక్స్ట్ ప్రోటీన్ థింగ్ ఏంటి, నెక్స్ట్ ప్రోటీన్ ఆహారం అయితే కావాలి కదా శరీర అవసరాలు. అప్పుడు నెక్స్ట్ మనం సజెస్ట్ చేసేది ఏంటి, మనకి పన్నీర్ తీసుకోవచ్చు అంటారు. ఓకే ఇప్పుడు ఏం చేయ, ఇప్పుడు ఇంకొక డేంజర్ వస్తుంది మనకి, ఓహో అంటే నేను ఇది తీసుకోబడలేదు, నేను మాంసం తీసుకోకపోయినా పర్వాలేదు, నేను పన్నీర్ తీసుకోవచ్చు అని మనకు ఒక అవగాహన వచ్చింది, ఒక ప్రోటీన్ దీంట్లో ఉంది అని. అట్లా అని చెప్పి రోజు 2 పూటలో 3 పూటలు 4 పూటలు నేను పన్నీర్ తినకూడదు. ఎస్ దానికంటే ఇది మేలే, శాస్త్రీయబద్ధంగా చూసి ఇది మేలే, కానీ అట్లా అని చెప్పేసి అప్పుడు ఒట్టి పన్నీరే అప్పుడు అనవసరం మళ్ళీ మనం పన్నీరు ఉంటేనే ఆడికి వెళ్తాను, పన్నీర్ లేకపోతే నేను రాను, పన్నీరు ఉంటే నేను ఉత్సాహంగా నేను పాల్గొనగలుగుతాను, పన్నీరు లేకపోతే నేను రా, అంటే అక్కడ మళ్ళీ ఏమైంది, అక్కడ మళ్ళీ ఇంకొక రాగం తయారైంది శాస్త్రబద్ధంగానే. మళ్ళీ అంటే అక్కడ కూడా నేను జాగ్రత్తగానే ఉండాలి, అక్కడ కూడా నన్ను ఇవి తినొద్దన్నాడు, ఇది తినొద్దన్నాడు కానీ ఇవి తినమన్నాడు అని చెప్పి ఏవైతే తినమన్నాడో దానికి మళ్ళీ 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 మనం బానిస కాకూడదు. అది కూడా మనం కొంచెం జాగ్రత్తగానే వ్యవహరించాలి. ఎంత అవసరం బాడీకి, ఎంత అవసరం ఏదైనా సరే ఎక్కువ తీసుకున్నప్పుడు మనం పూరీలు తినచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ పూరీల్లో విపరీతమైన ఆయిల్ వేసుకుని తిన్నాం అనుకోండి, అది కూడా ప్రసాదం పెట్టి తింటాం కానీ దాంట్లో విపరీతమైన ఆయిల్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మన శరీరము ఆయిల్ ఎక్కువ పడదు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏమవుతుంది మళ్ళీ జబ్బు వచ్చేస్తుంది. కృష్ణుడు తినమన్నాడు కదా అంటే తినమన్నాడు కదా, బట్ అందుకని ఇక్కడ ఆహారము నిద్ర ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నమాట. బట్ అది ఇంతకుముందు రాగద్వేషం నుంచి బలే నుంచి మనం బయటపడడానికి తెచ్చాడే కానీ మళ్ళీ ఎడవ మళ్ళీ ఇంకో రాగం మళ్ళీ ఇంకో ద్వేషం మళ్ళీ పెంచుకోకూడదు మళ్ళీ అదేనా. అందుకని ఇక్కడ ఉదాహరణ ప్రభుపాదం అన్నమాట, ఎంత రాయల్ రోడ్ అయినా సరే అంటే ఫుల్ అంటే ఫుల్ మార్కులతో చాలా నీట్ రోడ్ స్మూత్ రోడ్ అయినప్పటికి కూడా ఆయన కూడా ప్రమాదాలు జరుగుతాయి. అంటే అంత రోడ్ అయినా సరే మనం జాగ్రత్తగానే ఉండాలి. ఎస్, మిగతా రోడ్ల కంటే అది మేలే అట్లా చెప్పేసి మనం నిద్రపోయి తోలలేం కదా, నిద్రపోయి తోలకూడదు కదా. లేకపోతే ఎవరో ఎదురుగా వస్తున్నారు, వెనకాల నుంచి ఎవరు వస్తున్నారు, మినిమం ఆ మాత్రం అవేర్నెస్ మనకు ఉండాలి కదా. ఎంత అది హైవే అయినా కంప్లీట్గా అక్కడ ఎక్కడ కూడా ఎలాంటి గుంటలు కానీ లేకపోతే ఇంకేదైనా స్పీడ్ బ్రేకర్స్ లేకపోయినా సరే స్టిల్ రాయల్ రోడ్ అయినప్పటికి కూడా నేను జాగ్రత్తగానే నేను నడపాలి. అలాగే శాస్త్రబద్ధంగా కొన్ని నియమాలు పాటించమని చెప్పి లేదా కొన్ని అక్కడ కొన్ని తీసుకోమని చెప్పినా కూడా ఆ తీసుకునేది మనం ఎలా తీసుకుంటున్నాం, విపరీతంగా అది తీసుకున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఎట్లా ఎంత అంటే తీసేసుకుంటున్నావా ఒక నియమ నిబంధనలు లేకుండా, అది కూడా చెక్ చేస్తుంది. లేకపోతే లేకపోతే ఇంకో విధంగా మనం ప్రమాదాలు పడేదానికి అవకాశం ఉంది. వాటి పూర్తి అవగాహనతో భక్తుల సాంగత జీవితపు చివరి రోజు వరకు కృష్ణ చైతన్యంలో ఉండాలి. ఎస్, పూర్తి అవగాహనతో. ఎస్, ఏది మంచిది ఏది చెడు, రాగద్వేషాలు ఏంటి, నేను రాగద్వేషాల మీద నేను నేను పనిచేస్తున్నానా లేకపోతే నా ఇది ఇష్ట లేకపోతే ఇది మంచి చెడుల మీద పనిచేస్తున్నానా, లేకపోతే ఇది గురు ఆజ్ఞ వరకు పనిచేస్తున్నాను లేకపోతే నా ఆజ్ఞ వరకు నేను నడుచుకుంటున్నాను. ఎందుకంటే ఈవెన్ సేవల్లో కూడా మనకు నచ్చిన సేవలే చేస్తాం, అది కూడా రాగమే. అక్కడ కూడా మనకి ఇష్టమైన సేవలే చేస్తాం. ఇంకొకటి చెప్పినా ఇంకోటి ఇంకోటి మీరు చదవండి అన్నా లేకపోతే ఇంకోటి మీరు ఇంకోటి చేయమన్నా సరే నాకు నాకు అంత అవగాహన లేదండి, నేను అంత చేయలేను నా వల్ల కాదండి అంటే మనం రాగద్వేషం మీద మనం పనిచేసుకుంటాం. సేవల్లో కూడా రాగద్వేషాల మీద పనిచేస్తున్నాం. ఎందుకంటే రాగద్వేషాలు ఎందుకంటే రాగద్వేషాల వల్లనే మనకి ఒకదాని మీద కోపము లేదా ఒకదాని మీద మన అయిష్టత ఇవన్నీ డెవలప్ అవుతాయి. కాబట్టి దాన్ని ఏమంటారు, రాగద్వేషాలు పనిచేసే దాన్నే కంఫర్ట్ జోన్ అంటాం మనం. నాకు ఇష్టమైంది నేను చేస్తున్నా, కానీ మనం ఆత్మానుభూతి పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా గురువుని తృప్తిపరచకుండా భగవంతుని తృప్తిపరచకుండా మనం పక్కకి మనం ఈ ఆధ్యాత్మిక జీవనంలో ఆత్మానుభూతిని మనం పొందలేమన్నమాట, ఖచ్చితంగా పొందలేము. అంటే నార్మల్ జీవనం కంటే ఇది మేలు, అట్లీస్ట్ మనం రోడ్లు వెళ్తున్నాం. అయితే ఆ రోడ్లో వచ్చే గుంటల్ని ఆ రోడ్లో వచ్చే అనేక అనేక ఇబ్బందుల్ని అవి చూడాలంటే మనకు ఒక గైడెన్స్ కావాలి. అది గురువు యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క వాళ్ళందరి యొక్క సాంగత్యంలో వాళ్ళు మనకి ఇచ్చే అనేక అనేక ఇన్పుట్స్ అనమాట, వాళ్ళ జీవితంలో జరిగిన అనేక అనుభవాలను చెప్పడంతో ఓహో ఈ రోడ్లో ముందు ముందు మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తాయన్నమాట, ఓకే మధ్య మధ్యలో ఇలాంటి కష్టాలు వస్తాయన్నమాట, సో ఇంద్రియాల వల్ల ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయన్నమాట, మనసు వల్ల ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయన్నమాట, గుణ ప్రభావాల వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నమాట అని మనకు ముందే ఒక హెచ్చరిక రూపంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడతాం. కాబట్టి చివరి రోజు వరకు మనం భక్తుల సాంగత్యంలో ఉండకపోతే మాత్రం డెఫినెట్ గా కృషితంలో ఉండలేము, మనం చివరి దాకా ఉండలేము. ఎక్కడో ఒక దగ్గర ఈ రాగద్వేషాల వల్లనే మనం దూరం అయిపోతాం మన కృషితంలో. సో గురువు మాట రాగానికి ద్వేషానికి వీటి మధ్యన మనం కుట్టుమిట్లాడేమనుకోండి డెఫినెట్ మన గురువు కూడా శత్రువు అయిపోతాడు, లేకపోతే గురువు మాటలు మనకి కఠినమైపోతాయి అన్నమాట. సో ఆయన చెప్పే మాటల్లో తర్వాత మనం లెక్క కూడా చేయమన్నమాట తర్వాత. ఇంకా ఇదంతా గురువుకి మన దగ్గర ఇచ్చేది ఏమి లేదు. కానీ ఆయన మనం మేలు కోరి మంచి చెడుని బట్టి ఆయన తన తీర్పుని ఇస్తుంటాడు లేదా తన ఆదేశాలు ఇస్తుంటాడు. కానీ మనము రాగద్వేషం మధ్యలో మనం క్యాల్కులేట్ చేసుకుంటాం వాటిని. ఆయన ఇచ్చినటువంటి ఆదేశం నాకు ఇష్టమా నాకు కష్టమా అట్లా చూస్తాం మనం. రాగద్వేషాల నుంచి కాకుండా నాకు ఏం చేస్తున్నా నాకు చెప్పారు అని అంటే అది నాకు మేలు చేస్తుంది కాబట్టి నేను రాగద్వేషాన్ని నేను అతీతంగా నేను వెళ్ళాలి. రాగద్వేషానికి అతీతంగా నేను వెళ్తేనే మన ఆత్మానుభూతి వైపు వెళ్ళగలుగుతాం. లేకపోతే మనం ఉన్నటువంటి అదే పరిధిలో అదే పరిస్థితులు అదే పరిధిలో నాకంతా బాగానే ఉంది నేను బాగానే ఉన్నాను కానీ మన జబ్బు తగ్గిందంటే హాస్పిటల్లో నొప్పులు తగ్గడం కాదు లేదా హాస్పిటల్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ తగ్గించడం కాదు. హాస్పిటల్ నుంచి బయటపడాలి. కేవలం హాస్పిటల్ నాకు ఇప్పుడు ఇంతకుముందు కంటే కొంచెం నొప్పులు తగ్గినాయిలే ఇంతకుముందు కంటే నాకు కొంచెం బెటర్గానే ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మనం విడుదలైనట్టు కాదనమాట. నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి యథావిధంగా నా కార్యక్రమాలని అదే ఉత్సాహంతో నేను చేయగలిగినప్పుడు నేను విడుదలైపోయినట్టు ఆ జబ్బు నుంచి. అలాగే నేను ఆత్మానుభూతిని పొందాలి అంటే మాత్రం డెఫినెట్గా ఇష్ట ఇష్టాల మీద కాకుండా నాకు మేలు చేస్తుంది నాకు కీడు చేస్తుందని ఆ అవగాహనతో మనం చేసినప్పుడు మనకి నిగ్రహం వస్తుంది. అప్పుడు మనం చెప్పే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం చేసే ప్రతి పని తర్వాత మన భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవాళ 99.9% రాగద్వేషాల మీదే పనిచేస్తున్నాం. మనం ఒక ఉద్యోగం ఎంచుకున్నా ఒక వ్యాపారం ఎంచుకున్నా ఏదైనా సరే రాగద్వేషాల మీద ఎంచుకునే జీవితాలు భవిష్యత్తు బాగుండవు. అది ఇప్పుడు అది కృష్ణలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. అది మన ఇష్టం వచ్చినట్టుగా బతకడం వల్ల మనం వీటి నుంచి బయటపడలేము. ఏది శాస్త్రబద్ధంగా మంచిది చెడుది అన్న దాని మీద మనం బయటకు వస్తాం. సో కాబట్టి ఇప్పుడు 35లోకి వచ్చేసరికి కృష్ణుడు అర్జునుడికి విషయం చెప్తున్నాడు. ఏమని నువ్వు రాగద్వేషాల మీద నువ్వు నిర్ణయాలు తీసుకొని నాకు యుద్ధం నుంచి నేను వెళ్ళిపోతాను అంటున్నావు. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంది, కరువులంటే ద్వేషం ఉంది. భీష్ముడు కర్ణుడు భీష్ముడు ద్రోణాచార్యుడు అనేది రాగం ఉంది. కానీ ఇక్కడ ద్వేషం కంటే కూడా రాగం బలంగా పనిచేస్తుంది. కాబట్టి నేను ఎందుకు వాళ్ళని చంపాలి, నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. పైగా శాస్త్రాలు ధర్మశాస్త్రాలు అన్నీ కూడా పెద్దవాళ్ళని చంపడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకి పాపం సంక్రమిస్తుంది కాబట్టి నాకు వాళ్ళని చంపడం ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు రాగం ద్వేషాల మధ్య కొట్టుబెట్లాడుతున్నాడు ఇప్పుడు అర్జునుడు. ఆ కొట్టుమిట్లాటలో తన స్వధర్మం ఏదైతే ఉందో ఆ స్వధర్మాన్ని కూడా పక్కన పెట్టి వేరే ధర్మాన్ని పాటిస్తున్నాడు. వెళ్ళి గృహస్థ ధర్మాన్ని వదిలి అతను వానప్రస్థానికి వెళ్తున్నాడు. అలాగే క్షత్రియ ధర్మాన్ని వదిలి అతను బ్రాహ్మణ ధర్మంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. బ్రాహ్మణ ధర్మంలో అహింస ధ్యానం వెళ్ళి ఒక దగ్గర వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని పరిపాలన చేసుకోవడం అంటే రాగద్వేషాల్లో అతను రాగద్వేషాలకు బానిసయ్యి ఏం చేస్తున్నాడు, తన స్వధర్మం అయినటువంటి క్షత్రియ ధర్మాన్ని వదిలి బ్రాహ్మణ ధర్మం తీసుకోవాలనుకుంటున్నాడు లేదా గృహస్థ ధర్మం అయినటువంటి దాన్ని వదిలి వానప్రస్థంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే నువ్వు రాగద్వేషాల మధ్యలో నువ్వు తీసుకునే ఈ నిర్ణయం వల్ల మనం మన ధర్మాన్ని మన పక్కన పెట్టి పరధర్మాన్ని కానీ మనం పాటించినట్లయితే ఖచ్చితంగా మనం చాలా ఇబ్బందులు పాల్పడతాము. మనం అనవసరంగా ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ లోకి వెళ్తాము. ఒక ఇంకా చెప్పాలంటే మనం పాపకర్మంలోకి మనం ఇరుక్కుంటాము. చూద్దాం ఈ శ్లోకాన్ని. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వానుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ స్వానుతిష్ఠతాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే వేరొక ధర్మాలను వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే దోషంతోనైనా స్వధర్మములను నెరవేర్చడం ఉత్తమము. ఇతరుల ధర్మాలలో నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో నాశనము మంచిది. ఎందుకంటే ఇతరుల మార్గం అనుసరించడం ప్రమాదకరమైంది. సో వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే దోషంతోనైనా స్వధర్మాలను నెరవేర్చడం ఉత్తమం. సో క్షత్రియ స్వభావం ఉన్న వ్యక్తి బ్రాహ్మణ స్వభావంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు, లేదా క్షత్రియ ధర్మంలో ఉన్న వ్యక్తి బ్రాహ్మణ ధర్మంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. మన స్ట్రెంగ్త్ అంటే మన స్ట్రెంగ్త్ వీక్నెస్లు ఉంటాయి. మన స్ట్రెంగ్త్ ఎక్కడైతే ఎక్కువ ఉందో, మనం ఏదైతే బ్రహ్మాండంగా చేయగలుగుతామో, ఎక్కడైతే మనకి ఇష్టపడతామో, మన స్వభావానికి అది ఇష్టపడతామో, ఆ డ్యూటీ కావచ్చు, లేదా ఆ కర్మ కావచ్చు, ఆ పని కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మన బలం అనుకోండి. దాంట్లో మన బలం ఉంది, దాంట్లో మన ఇష్టం ఉంది, మనకి తెలియకుండానే దాంట్లో కానీ ఆ పనిలో నిమగ్నం అయితే మనల్ని మనం మర్చిపోతాం అనుకోండి, అది మన ధర్మం అన్నమాట, అది మన డ్యూటీ. అది కాబట్టి అలాంటి ధర్మాన్ని మనం స్వీకరించడం మంచి, ఆ ధర్మంలో మనం వెళ్ళడం మంచిది, లేదా ఆ పనుల్లో కానీ ఆ డ్యూటీలో మనం వెళ్ళడం మంచిది వేరే వాళ్ళ డ్యూటీ తీసుకోవడం కంటే, వేరే వాళ్ళ డ్యూటీలో మనం వెళ్ళి నిమగ్నం అవడం కంటే. అఫ్ కోర్స్ నేను చేసేటప్పుడు నా ధర్మాన్ని, నా స్వభావంతో నేను చేసే నా ధర్మాన్ని నేను నిర్వర్తించేటప్పుడు కొన్ని తప్పులు నేను చేయొచ్చేమో, కొంత దోషాలతో ఉండొచ్చేమో, కానీ నా బలం అదే, నాకు అదంటే ఇష్టం అనమాట. దోషరహితమైనా కూడా, దోషాలతో కూడుకునైనా పర్వాలే, నా స్వధర్మాన్ని నేను నెరవేర్చడం ఉత్తమమైంది అనమాట. ఇతరుల ధర్మాల్లో నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో నాశనమైనా పర్వాలేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఒకసారి మనం ఒక బిజినెస్ పెడతాము, లేదా ఇంకోటి పెడతాం, అది నాకు ఇష్టం వచ్చి పెట్టాను, బట్ సంభవం ఎక్కడో నేను సరిగ్గా హార్డ్ వర్క్ చేయకపోవడం వల్ల, లేదా కొన్ని అంచనాలు వేయకపోవడం వల్ల నేను మొత్తం లాస్ అయ్యాను. సో లాస్ అయినప్పటికీ కూడా తనకి ఏం ఫీలింగ్ ఉంటుంది, పర్వాలేదు నాకు ఇష్టం వచ్చి నేను చేశాను, నాకు ఒక తృప్తి ఉంది, నేను అనుకున్నది నేను చేశాను. అఫ్ కోర్స్ అది సక్సెస్ ఆర్ ఫెయిలియర్ అనేది నా చేతుల్లో లేదు, బట్ నా వంతుగా మాత్రం నేను కష్టపడ్డాను అనే ఒక ఫీలింగ్ అతను తెలియకుండానే ఇంకా తనకి ఇష్టం కాబట్టి ఇంకోసారి కూడా ట్రై చేస్తాడు. మళ్ళీ ఈసారి జరిగిన తప్పుల్ని మళ్ళీ అతను నెరవేర్చుకుంటాడు, చూసుకుంటాడు మళ్ళీ. కానీ ఇతరుల ధర్మాన్ని, ఇతరుల మార్గాన్ని అనుసరించడం మాత్రం చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే అది నా బలము కాదు, లేదా నా స్వభావాలు అవి నేర్చుకునేదానికి కానీ అవి చేయడానికి కానీ నాకు అది ఇబ్బందికర తీసుకుని వస్తుంది, పైగా నాలో నా కాన్ఫిడెన్స్ని తగ్గించేస్తుంది అలాంటి పనులు. దాంట్లో నేను ఎంత పర్ఫెక్షన్లో ఉన్నా సరే అది నా స్వభావం కాదు కాబట్టి నాకు తృప్తినివ్వదు అది. కాబట్టి తృప్తిని ఇవ్వనటువంటి ఏ పనైనా సరే మనం సరిగ్గా నిర్వహించలేము. ఎప్పటికైనా సరే మనలో ఉన్నటువంటి దాని ఎట్లా, అది మన స్వభావం కాదు కాబట్టి, మన స్వభావానికి విరుద్ధంగా వెళ్తున్నాం కాబట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక పరిస్థితిలో మన దాని పట్ల విపరీతమైనటువంటి ద్వేషం వచ్చేస్తుంది. సో ఈరోజు మన ప్రపంచంలో మనం గమనించామనుకోండి, చాలా మంది చదువుకున్న తర్వాత సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్నారు. యాక్చువల్గా ఇంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ సాఫ్ట్వేర్ వెళ్ళడం వాళ్ళ స్వభావం కాదు, వాళ్ళకి అది ఇష్టం కూడా లేదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఒకవేళ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇష్టంతో వెళ్ళేది చాలా తక్కువ మంది. మిగిలిన 95% వెళ్ళేది మాత్రం ఏదో డబ్బు వస్తుందనో, ఏదో పేరు వస్తుందనో, ఏదో రకరకాల ఆడికి వెళ్తే పలానా పలానా కల్చర్కి మనం బ్రహ్మాండంగా మనం ఎంజాయ్ చేయొచ్చాను, అట్లా వెళ్తారు. వాళ్ళ అది యాక్చువల్ వాళ్ళ స్వభావం కాదు, వాళ్ళ స్వభావం యాక్చువల్గా వీళ్ళందరూ సివిల్ ఇంజనీర్స్ అయి ఉండొచ్చు, లేదా ఒక వ్యవసాయం వైపు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ వైపు వెళ్ళి ఉండొచ్చు, లేదా ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా అయి ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళ స్వభావాలకి ఎన్నో ఇవి ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేశారు, పలానా పేరెంట్స్ అన్నారనో, లేదా పలానా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనో, లేదా వాళ్ళ బంధువులు దాంట్లో ఉన్నారనో, లేదా త్వరగా నేను డబ్బు సంపాదించారనో, లేకపోతే దాంట్లో ఉంటేనే మన పేరు ఉంటుందనో, వాళ్ళ స్వభావానికి తగినట్టుగా కాకుండా వేరే వైపు వాళ్ళు వెళ్ళారు. వెళ్ళడం వల్ల జనరల్గా వాళ్ళకి ఏముంటుందంటే, పలానా సాఫ్ట్వేర్లో ఉన్నా అని నేమ్ చెప్పుకున్నప్పుడు వాళ్ళకి కొంత ఆనందం ఉంది. వాళ్ళ ఊర్లోకి వెళ్ళినప్పుడు పలానా అందరూ ఆయన వాళ్ళని పొగుడుతున్నప్పుడు కొంత వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. కానీ వాస్తవానికి లోపల వాళ్ళు అది వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఆ జాబ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు కాబట్టి శనివారం ఆదివారం పబ్లిక్ వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇంకొక ఎంటర్టైన్మెంట్ కోసం పోవాల్సి వస్తుంది, లేదా ఇంకొక కార్యం కోసం. నిజంగా అంటే అది వాళ్ళ స్వభావం కాదు, అందుకే వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు శనివారం ఆదివారం వస్తుందా వాళ్ళు చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు శనివారం ఆదివారం వస్తుంది అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని అంటే వాళ్ళు పనిచేసే దాంట్లో వాళ్ళకి ఇక్కడ తృప్తి లేదు. అంటే వాళ్ళ స్వభావం అనేటి వాళ్ళు ఎంచుకోవాలి దాన్ని. దానివల్ల వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళు ఆ మండే టు ఫ్రైడే వాళ్ళు చేసినటువంటి అది వాళ్ళకి ఫ్రైడేకి వచ్చరికే వాళ్ళకి వాళ్ళ తల చాలా హెవీ బర్డెన్ అయిపోతుంది, భారం అయిపోతుంది. అది రిలీఫ్ ఎట్లా ఇవ్వాలి అంటే మూవీను, లేకపోతే పబ్ లేకపోతే రకరకాల కార్యక్రమాలు. కానీ అది తీసుకున్న ఆ సొల్యూషన్ కూడా ఏదైతే నేను రిలీవ్ అవ్వాలి ఆ సొల్యూషన్ కానీ చెప్పాలంటే ఇంకా భయంకర ఒత్తిడి పెంచుతాయి అన్నమాట. ఇవాళ 90% ఆఫ్ ది సాఫ్ట్వేర్ పీపుల్ సైకియాట్రిస్ట్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేయట్లేదు. సో అది ఆ ప్రిన్సిపల్ మనకి ముందు నుంచి చెప్తున్నాడు అర్జునుడు, కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, నీ స్వభావం ఏంటంటే నువ్వు చేయకపోతే అది ఒకవేళ నీకు నిన్ను నీ దాంట్లో దోషాలు ఉండొచ్చు, లేదా దాంట్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు, కానీ నీది నువ్వు చేయడమే మంచిది అని. ఎస్, మనకి నచ్చిన మన స్వభావం తగినట్టుగా మనకున్న జాబ్ లేదా మనకున్న వ్యాపారంలో డెఫినెట్గా కొంచెం డబ్బులు తక్కువ రావచ్చేమో, అవన్నీ మనం మిగతా వాళ్ళు వచ్చినంత పేరు ప్రక్రియ మనం రాకపోవచ్చేమో, మిగిలిన మనం గుర్తించకపోవచ్చేమో. కానీ నేను ఎంజాయ్ చేస్తున్నాను దాన్ని, ఆ వర్క్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఎక్కడ పిలిచినా నేను వెళ్ళిపోగలుగుతాను హ్యాపీగా. నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళి చేయాలా, ఎప్పుడెప్పుడు వెళ్ళి నేను నా పనులు నేను నిమగ్నం అవ్వాలని ఎప్పుడెప్పుడు ఉత్సాహంగా ఉన్నాను అనమాట. ఈ ఉత్సాహమే మన జీవితంలో మనకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ 95% సొసైటీ అంతా కూడా ఈ విషయాన్ని, ఈ ప్రిన్సిపల్ పట్టుకోలేక పాపం ఆ పిల్లలు ఇబ్బంది పడతారు. అది ఆ పిల్లలు చేయకపోతే మళ్ళీ పేరెంట్స్ ఇబ్బంది పడతారు, లేకపోతే వాళ్ళు వెళ్ళి వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు జాబుల్లో, అనవసరంగా వాళ్ళ దగ్గర వీళ్ళు వాళ్ళ కాలం మీద వీళ్ళకి వెళ్ళబడి ఎట్లా మేనేజ్ చేసుకుని రాజకీయాలు చేసుకుంటా, అట్లా ఇట్లా చేసుకుని ప్రమోషన్లు తెప్పించుకుంటా, ఇష్టం లేకపోయినా సరే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం కాబట్టి కుటుంబం గడపాలి కాబట్టి ఏదో ఒక జాబ్ కావాలి కాబట్టి స్వభావం తగినట్టు కాకపోయినా సరే ఏదో ఒకటి చేసుకుని, ఈ విధంగా మానసికంగా ఎంతో కృంగిపోయేసి ఆ రాగద్వేషాల్లో ఇరుక్కొని పోయి ఆ విధంగా అంతా కూడా గందరగోళం చేసుకుంటుంది. బట్ కృష్ణ పర్వాలేదు, నీ స్వభావం తగినట్టుగా నువ్వు చేసుకొని వెళ్ళు, పర్వాలేదు దాంట్లో కొంచెం తక్కువ రావచ్చు, దాంట్లో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, కొంచెం కష్టం ఉండొచ్చు దాంట్లో, బట్ అది చేయడమే ఉత్తమము, దానివల్ల నీకు మేలు జరుగుతుంది. ఇప్పుడు అర్జునుడు క్షత్రియ స్వభావం ఉంది, బ్రాహ్మణ స్వభావానికి వెళ్ళాడు అనుకోండి, కొద్దిసేపు ఆడు ఉంటాడు. కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే బ్రాహ్మణుడు ఎవడు కర్మ అని చెప్పేసి చచ్చుకున్నాడని తను ఎట్లో తను అడ్జస్ట్ అయిపోతాడు. బ్రాహ్మణుడు పక్కన వాడికి ఏదైనా జరిగినా కొద్దిదైనా సరే తను కొంత హయ్యర్ లెవెల్ నుంచి ఆలోచించి పక్కకి వెళ్ళిపోతాడు. క్షత్రియుడు తన స్వభావం ఏదైతే ఉందో అక్కడ అన్ని జరిగితే ఉండడు కదా, ఖచ్చితంగా అప్పటి సరే కత్తెత్తి ఈ అన్యాయం చేసిన వాడిని నరికేదైనా నరికేయవచ్చు, అతను చంపేసినా చంపేయవచ్చు. ఎందుకంటే తన స్వభావం ఒప్పుకోదు. ఎవరికైనా ఒక జీవుడు అన్యాయంగా ఇబ్బంది పడుతున్నాడంటే వెంటనే క్షత్రియుడు వెళ్ళి దాన్ని సాల్వ్ చేయాలనుకుంటాడు. దాన్ని ఎట్లయినా సరే అక్కడ ఆ సమస్యను పరిష్కరించాలనుకుంటాడు. కానీ బ్రాహ్మణుడు అంత అతను అంత దాంట్లో అంత వేగం రాదనమాట. సో ఈరోజు నువ్వు బ్రాహ్మణ స్వభావం తీసుకున్నా లేదా బ్రాహ్మణ ధర్మాన్ని నువ్వు పాటించినా సరే నీలో ఉన్న వేగాలు లేకపోతే ఆ త్రిగుణాల ప్రభావం రజోగుణంలో ఉండేటువంటి నీ స్వభావం నువ్వు అప్పుడు చూస్తూ చూస్తూ ఉండలేవు. వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే, వేరే వాళ్ళకి అదనం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఉండలేవు. అప్పటికైనా సరే నువ్వు లోపల నువ్వు కుమిలిపోతావు. ఇప్పుడు నువ్వు కుమిలిపోతున్నావు, కానీ ఇది రాగద్వేషాల వల్ల కుమిలిపోతున్నావు. అది అక్కడ మరి నేను చేయగలిగి నేను చేయలేకపోతున్నానే, ఇది నా డ్యూటీ కదా అని అది నువ్వు అప్పుడు నువ్వు చేయలేక నువ్వు ఇబ్బంది పడతావు. అప్పుడు కాబట్టి ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడే ఉండి నీ రాగద్వేషాలను నువ్వు క్రమబద్ధీకరణ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లాగా నువ్వు నీ స్వధర్మాన్ని పాటించడంతో అయితే ఫలాపేక్ష లేకుండా నీ స్వధర్మాన్ని పాటించడంలో నీకు రాగం ద్వేషంలో ఉన్నటువంటి ఆ వేగము తగ్గిపోతుంది అని చెప్పి కృష్ణుడు చెప్పడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ రూపా గారి భాషలో పరిపూర్ణ కృష్ణ చైతన్య భావనలో తమ తమ విద్యు ధర్మములను పాటించవలేను. పరిపూర్ణ కృష్ణ చైతన్య భావనలో కృష్ణుడు సెంటర్ గా పెట్టుకొని ఎప్పటికైనా ఈరోజు కాబట్టి రేపైనా ఎప్పుడైనా సరే మనం కృష్ణుడికి అంకితం కావాలి అన్న భావనలో మనకి ఏదైతే డ్యూటీలు ఉన్నాయో, ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, మనం ఏవైతే చేస్తున్నామో అది చేసుకుంటూ వెళ్తున్నాము. సో విద్యు ధర్మాలు మనం భౌతిక బంధకాలు లేదా భౌతిక స్వభావంలో ఉన్నంత కాలం ఖచ్చితంగా విద్యు ధర్మాలను అయితే మనం పాటించాలన్నమాట. అయితే విద్యు ధర్మాలు ఎలా పాటించాలంట, త్రిగుణాలు అనుసరించే మనం చేయవాలి. త్రిగుణాల్లో మనలో సత్వ రజో తమో గుణాలను బేస్ చేసుకొని మన స్వభావాన్ని బట్టే మనం మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ మన ధర్మాలను ఎంచుకోవాలి. అంటే మనం ఎలాంటి పనులు, ఎలాంటి భార్య, ఎలాంటి భర్త, ఎలాంటి కుటుంబం, మనలో ఉన్న దాన్ని బట్టి మనం అనుసరించి మనం అవి చేయాలంట. విద్యు ధర్మాలు అయితే ఖచ్చితంగా మన స్వభావాన్ని బట్టి మనం చేయాలి. మన స్వభావానికి ఏదైతే బాగుంటుంది, ఎటువంటి వాళ్ళు అయితే బాగుంటారు అని దాన్ని బేసేసుకొని మనం చేయాలి. కానీ ఆధ్యాత్మిక కర్మలు మాత్రం గురువు ఆదేశం వరకు చేయాలి. ఆధ్యాత్మిక డ్యూటీస్ అయితే మాత్రం గురువు ఏది ఎలా చెప్తే మన వెళ్ళి మనం చేయడానికి ప్రయత్నించాలి మనం. కాబట్టి భక్తిలో మనం ఉండేటప్పుడు మనం స్వధర్మం పాటించలేకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే భక్తి త్రిగుణాలకు అతీతమైనది. సో భక్తిలో ఉండేవాళ్ళు, భక్తి మార్గంలో ఉండేవాళ్ళకి వాళ్ళు గురు ఆదేశాలను పాటించడంతో, గురు అనుగ్రహంతో వాళ్ళు ఈ త్రిగుణాల ప్రవణతలు బయటికి రాగలుగుతారు. వాళ్ళు విద్యు ధర్మాలని పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి గురువు ఏది డ్యూటీ ఇస్తే అదే మెయిన్ డ్యూటీ కింద వాళ్ళు కానీ చేయగలిగితే వాళ్ళు విద్యు ధర్మాలను పాటించకపోయినా వాళ్ళు త్రిగుణాలను బయటికి రాగలుగుతారు. రెండు, విద్యు ధర్మాలు మనం చేయలేదు కాబట్టి ఒకవేళ పాపం అంటే ఆ పాపం వాళ్ళకి అంటదు, ఎందుకంటే గురువు మనల్ని డైరెక్ట్ గా కృష్ణుడి సేవలో ఎంగేజ్ చేస్తాడు. మనల్ని కృష్ణుడి సేవలో ఎంగేజ్ చేస్తున్నాడు కాబట్టి, డైరెక్ట్ ఎంగేజ్ చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ తన విద్యు ధర్మాలను పాటించలేకపోయినా, ఒకవేళ అది తన స్వభావం తగినట్టు కాకపోయినా సరే తను ఖచ్చితంగా గురువు తృప్తి పడాలంటే ఆయన ఒక అనుగ్రహంతో అతను భగవంతుని తృప్తిపరుస్తాడు. అట్లా చేయమంటే మాత్రం ఆత్మానుభూతిని అతను పొందగలుగుతాడు. కానీ ఇంకా మనం భౌతిక భావనలో కానీ ఉంటే గనక, ఇంకా మనం భక్తి మార్గంలో కనుక రాకపోతే గనక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్వభావం తగినట్టుగా వాళ్ళు ఆ త్రిగుణాలను అనుసరించే వాళ్ళ యొక్క ధర్మాన్ని ఎంచుకొని దాని తగినట్టుగా అక్కడి నుంచి వాళ్ళ శాస్త్ర నియమాలను పాటిస్తూ క్రమక్రమంగా వాళ్ళు రాగద్వేషాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. ఏమైనా చనిపోయేంత వరకు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ విద్యు ధర్మాలు అయితే నిర్వర్తించాలి, కానీ ఇతరుల విద్యుత్ ధర్మములను మనం అనుసరించరాదు. సో వేరే వాళ్ళది మనం అనుసరించరాదు. మనకి నచ్చిన, మనకు తోచిన అది ఖచ్చితంగా ఆ పని అది ఖచ్చితంగా శాస్త్రానుబద్ధంగా అయితే కనుక, స్వభావం తగినట్టుగా శాస్త్రబద్ధం అయితే డెఫినెట్గా అతను ఈ రాగద్వేషాల యొక్క ఈ దాడి నుంచి అతను బయటపడతాడు. భౌతిక మరియు ఆధ్యాత్మిక కర్మల ఫలాల పరంగా వేరైనప్పటికీ కూడా భౌతికంగా ఒకరు పనిచేస్తుంటారు, ఆధ్యాత్మికంగా ఒకరు పనిచేస్తుంటారు. ఇద్దరూ ఒకే పని చేస్తున్నారు, కానీ ఒకరేమో తన తన ఇంద్రియాల కోసం పనిచేస్తున్నాడు, ఇంకోరేమో కృష్ణుడి యొక్క తృప్తి కొరకు పనిచేస్తున్నాడు అనుకోండి. ఉండడానికేమో ఒక ఒకటే ప్లాట్ఫామ్లో ఉన్నారు, చూడడానికి ఒకేలాగా పనిచేస్తున్నారు, కానీ ఫలాల పరంగా వాళ్ళు వేరు. ఫలాల పరంగా వాళ్ళు వేరైనప్పటికీ చేసేవారు మాత్రం ప్రామాణికమైన సూత్రాలే పాటించాలి. ప్రామాణిక సూత్రాలు ఏంటి ఇక్కడ? శాస్త్రానుసారం పాటించాలి, భౌతికంగా అయినా సరే ఆధ్యాత్మికంగా అయినా సరే. శాస్త్ర నియమాలు ఆ ప్రామాణిక సూత్రాలు పాటిస్తేనే వాళ్ళు ఒక మెట్టు బయట పైకి రాగలుగుతారు. సో భౌతికంగా ఎదగాలన్నా సరే వాళ్ళు సూత్రాలు పాటిస్తేనే భౌతికంగా కూడా ఎదగగలుగుతారు. ఎదిగి క్రమక్రమంగా సకామ నుంచి నిష్కామంలోకి రాగలుగుతారు, నిష్కామం నుంచి క్రమంగా జ్ఞానం అష్టాంగం తర్వాత భక్తిలోకి రాగలుగుతారు. ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా డైరెక్ట్గా గురువు యొక్క ఆదేశాలు పాటించేస్తే అతనికి అది అతనికి ప్రామాణిక సూత్రం అన్నమాట. భక్తుడికి గురువు యొక్క ఆదేశాలు ప్రామాణిక సూత్రం, భౌతిక వ్యక్తికి శాస్త్ర నియమాలు ప్రామాణిక సూత్రం ఇంకోటి. కాబట్టి కానీ మనం త్రిగుణాల ప్రభావంలో ఉన్నప్పుడు స్వభావం అనుసరించి చేయాలే తప్ప వేరే వారిని అనుసరించరాదు. త్రిగుణాల ప్రభావంలో ఉంటే మన స్వభావం తగినట్టుగానే మనం మన ధర్మాన్ని మనం ఎంచుకోవాలి. ఇక్కడ వేరే వేరే ధర్మాలు మనం ఒక ధర్మంలో ఇంకో ధర్మాన్ని మనం పాటించడం ప్రయత్నించామనుకోండి, మన అధోగతి పాలైపోతాయి. ఉదాహరణకి ఇక్కడ బ్రాహ్మణుడు మ్యాక్సిమం అహింస ప్రిన్సిపల్ మీద పనిచేస్తాడు, ఎందుకంటే బ్రాహ్మణుడి స్వభావానికి అహింస తనకి తృప్తినిస్తుంది. కానీ క్షత్రియ స్వభావానికి ఖచ్చితంగా అతను హింస చేస్తే తనకు తృప్తినిస్తుంది. అది అతను ఒక అడవులకి వెళ్ళి వేటాడచ్చు, ఎందుకంటే ఎందుకు వేటాడాలి, ఎందుకంటే ముందు ముందు ఆ సమాజంలో దుండగులు వీళ్ళందరూ వస్తారు కాబట్టి మరి వాళ్ళని చంపాలి, సామాన్య ప్రజల్ని కాపాడడానికి వాళ్ళని చంపాలి. చంపాలంటే దానికి ప్రాక్టీస్ కావాలి, ప్రాక్టీస్ కావాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా హింస చేయాల్సిందే. అడవుల్లోకి వెళ్ళి జంతువుల్ని అతను వేటాడాలి. ఇప్పుడు క్షత్రియుడు వచ్చి నేను హింస చేయను అంటే అప్పుడు ఆయన సరైనటువంటి మైండ్ సెట్లు లేడని అర్థం. ఇప్పుడు బ్రాహ్మణుడు అయితే అహింసతో ఉన్నా ఆయన హింస చేయకూడదు, తన స్వభావానికి తన లోపలుండే అంత సత్వగుణంలో ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్ దానికి అహింస శాంతంగా ఉండడం ఇది తనకి అది అలాంటి వాతావరణంలో తను చాలా హ్యాపీగా ఉండగలుగుతాడు. క్షత్రియుడుగా క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ నేను అహింసతో ఉండాలంటే అది కుదరదు. కానీ ఇక్కడ కృష్ణుడు అర్జునుడు క్షత్రియుడి నుంచి బ్రాహ్మణ అవ్వాలనుకున్నాడు, నేను ఎందుకు హింస చేయాలంటున్నాడు. అది క్షత్రియుడు హింస చేయకుండా క్షత్రుడు ఎట్లా అవుతాడు అసలు? కానీ ఆ హింస తన కోసం కాదు, ఆ ధర్మం నిలబెట్టడం కోసమో లేకపోతే ఇంకొక హయ్యర్ ఉన్నత ధర్మాన్ని పాటించడం ఉన్నత ధర్మాన్ని కాపాడడం కోసం కూడా హింస చేయొచ్చు. ఆ సమాజంలో ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా హింస చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ముందు మాటలు చెప్తే వింటే పర్వాలేదు, కానీ ఆ మాటలు చెప్పడం వినకుండా ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా నా యుద్ధం కోరుకున్నాడు లేదా హింస కోరుకున్నాడు అప్పుడు ఖచ్చితంగా క్షత్రుడి హింసని ఖచ్చితంగా తన ఆయుధం కింద తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియాలు వారి సూత్రాలు మారకూడదు అన్నమాట. ఇప్పుడు క్షత్రియుడు అనేవాడు అహింస తీసుకోకూడదు, అలాగే బ్రాహ్మణుడు అనేవాడు హింసలోకి వెళ్ళకూడదు. జనరల్గా వెళ్ళరు, వెళ్ళలేరు కూడా. క్షత్రియుడు ఎంత అహింసగా ఉండాలనుకున్నా ఉండలేడు, తను ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఏదైనా అన్యాయమో అధర్మో చూసి ఖచ్చితంగా కత్తి లేపేస్తాడు. కాదు, హృదయ శుద్ధీకరణ అది క్రమంగా జరగాలి తప్ప హఠాత్తుగా కాదు. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు సడన్ గా నేను యుద్ధం నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు దాకా లోపల అన్ని యుద్ధానికి రెడీ అయ్యి మొత్తం అన్ని సన్నాహాలు చేసుకొని ఎవరిని నేను చంపాలబ్బా ఎవరిని నేను ఎదుర్కోవాలి అని అక్కడ వచ్చి మధ్యలో ఉన్నవాడు సడన్ గా ఇప్పుడు నా వల్ల కాదు నేను వెళ్ళిపోతున్నాను, లేదంటే ఇది రాగద్వేషాల మీద తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇంకా హృదయం శుద్ధి కాలేదు కాబట్టి వెంటనే నేను సన్యాసం అయిపోతాను లేదా నేను యుద్ధ రంగం లేదా వానప్రస్థానికి వెళ్ళిపోతాను అంటే హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం. కృష్ణుడు ఏమన్నాడు, నీ స్వధర్మాన్ని పక్కన పెట్టి పరధర్మాన్ని తీసుకున్నట్లయితే డెఫినెట్ గా నువ్వు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతావని. సో భగవంతుడు తన మేలు కోరి తనకు చెప్తున్నాడు అన్నమాట. అలాగే మనకి గురువు మనకు చెప్పినప్పుడు కూడా మనం రాగద్వేషం మీద పనిచేస్తాం మనం, కానీ గురువు మనకి ఏం చెప్తున్నాడు, ఏది తనకి భవిష్యత్తుకు మేలు జరుగుతుందో అది చేయమని లేదా అది చేస్తే తన భవిష్యత్తు బాగుంటుందని తను చెప్తారు అన్నమాట. కానీ మన రాగద్వేషాల మీద మనం కానీ పనిచేసామంటే మాత్రం డెఫినెట్ గా మనం తీసుకున్న నిర్ణయాలే మనకి రేపు బుద్ధిబండలు అయిపోతాయి అన్నమాట. మనం ఇబ్బంది పాల్పడతాం, ఖచ్చితంగా ఇబ్బంది పాల్పడతాం మనం. ఆ రాగద్వేషం మీద పనిచేయడం వల్లనే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ఇంకో జన్మెత్తాల్సి వస్తుంది మనం. కాబట్టి కృష్ణచైతన్యంలో ఉండేవాళ్ళు మాత్రం ఏ విధంగానైనా సరే వ్యవహరించవచ్చు గురువు ఆజ్ఞానుసారం. ఇందాక మనం చెప్పుకున్నాం యాక్చువల్ మన స్వభావాన్ని బట్టి మన నిర్ణయాలు తీసుకోవాలి అని, మన స్వభావాన్ని బట్టి మనం వ్యవహరించాలని చెప్పాం. ఎవరికి అదంటే ఎవరైతే ఇంకా భౌతిక స్వభావంలో ఇంకా తాను ఇంకా ఇంకా వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళకి అది. కానీ భక్తిలో ఉండేవాళ్ళు ఎప్పుడైనా ఏ విధంగానే మన రోల్ తీసుకోవచ్చు, కానీ అది గురువు ఆజ్ఞానుసారంగా ఉంటాయి. ఎందుకంటే గురు యొక్క అనుగ్రహం మేరకు అక్కడ అవసరం మేరకు, అంటే అక్కడ అవసరం ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి, అక్కడ ఆ పరిస్థితుల నుంచి నెమ్మదిగా భక్తిలోకి తీసుకురావడానికి లేదా మనల్ని త్వరగా మనల్ని కృష్ణతిలోకి తీసుకురావడానికి ఒకసారి గురువు ఏంటంటే మన స్వభావం దగ్గరికి కూడా కొన్ని పనులు చెప్తుంటాడు. మనకి మన స్వభావం కాదు, మన స్వభావంలో లేదు మనకి, అది యాక్చువల్ మనకి ఇష్టం లేదు. కానీ అప్పుడు మనం సందేహపడతాం, నాకు ఇష్టం లేదు, నేను ఎప్పుడు ఇది చేయలేదు, నేను దీన్ని కొద్దిగా వీక్, దీంట్లో నేను నా వల్ల కాదు ఇది అంటాం. కానీ ఎప్పుడైతే గురువు ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే దాంతోపాటు ఆయన ఏమిచ్చున్నాడు, తన యొక్క ఆశీర్వాదం కూడా ఇచ్చేస్తున్నాడు. ఆశీర్వాదం వచ్చి ఆశీర్వాదంతో ఆశీర్వాద బలంతో మన వీక్నెస్ నుంచి మన ఇష్టాయిష్టాల నుంచి మనం మంచి చెడుల వైపు మనం ప్రయాణించుకోవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సిందంటే రాగద్వేషాలతో మనం వ్యవహరించామంటే మన ఆత్మానుభూతిని మనం పొందలేము లేదా ఆ స్థాయికి అంత త్వరగా మనం వెళ్ళలేము. ఏదైతే మనం కోరుకుంటున్నామో నాకు శాశ్వత ఆనందం కావాలి, నాకు ఇంకో జన్మరాహిత్యం వద్దు, నేను ఎప్పుడు భగవంతుడి యొక్క సేవలు నేను నిమగ్నం అవ్వాలని మనం అనుకుంటున్నామో అది రావాలంటే రాగద్వేషాలని నేను క్రమబద్ధీకరించుకోవాలా గురువు యొక్క ఆజ్ఞానుసారం. కాబట్టి యాక్చువల్గా భక్తిలో ఉండే వాళ్ళకి స్వభావాన్ని బట్టి పనిచేయాల్సిన అవసరం లేదు. గురు ఆజ్ఞ మేరకు చేసుకుంటే ఖచ్చితంగా తన పాత స్వభావాల నుంచి అతను బయటపడిపోతాడు. అప్పుడు అతను కృష్ణుడు చెప్పిన వ్యవహరించాడు, స్వభావాన్ని బట్టి వ్యవహరించాడు అప్పుడు. సో ప్రభుపాదులు వారు అమెరికాలో ఉన్నప్పుడు ఎంత దారుణమైన స్వభావాల్లో ఉన్నారు వాళ్ళంతా, అమెరికన్స్ అంతా. కానీ ప్రభుపాదులు వారు అందరూ కూడా భక్తిలో వాళ్ళని త్వరగా వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ నుంచి హయ్యర్ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళడానికి ఆయన చాలా కఠినమైనటువంటి కొన్ని వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేవాడు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఈ గత వాళ్ళు ఎప్పుడు చేసింది కాదు అవి, లేదా ఏదో వాళ్ళకి ఇష్టమో కష్టమో దాన్ని బేస్ చేసుకొని కాదు వాళ్ళకి అనిచ్చింది. ఆయనకి త్వరగా నేను కృషి చేతిని నేను వ్యాప్తి చెందాలి, వ్యాప్తించేసేటట్టు చూడాలి, నేను త్వరగా ఎక్కువ మందికి నేను కృష్ణ భక్తిని అందించినట్టుగా నేను చూసుకోవాలి అని ప్రభుపాదులు అనుకున్నాను. ఎందుకంటే నాకున్న సమయం చాలా తక్కువ. అప్పుడు ఏం చేశాడు, అప్పుడున్నటువంటి తన శిష్యులు వాళ్ళకి సన్యాసం స్థాయి వాళ్ళ మనసు శుద్ధీకరణ లేకపోయినప్పటికీ కూడా చాలా త్వరగా ఎక్కువ మందికి సన్యాసం ఇచ్చాడు. అక్కడ ప్రిన్సిపల్ ఏంటి, నేను ఉండబోయే టైం చాలా తక్కువ కానీ ఎక్కువ మందికి కృష్ణచైతన్యం వ్యాప్తింపజేయాలి నేను ఉన్న లోపలే అనుకున్నాడు. సో వాళ్ళ స్వభావం అది కాకపోయినా, వాళ్ళు దాంట్లో ఇటు ముందు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, వాళ్ళని ఎక్స్పర్ట్స్ కాకపోయినా, ప్రభుపాదులు వారు చెప్పారు కాబట్టి వాళ్ళు అలా చేయడం వల్లనే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ప్రభుపాదులు వారి యొక్క ఆజ్ఞానుసారం వాళ్ళు చేసిన ఖచ్చితంగా ప్రభుపాదులు తృప్తి పడే మేరకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వైకుంఠం చేరుకుంటారు, వాళ్ళు భూలోకం చేరుకుంటారు. వాళ్ళ స్వభావాలు ఉన్నాయి కానీ వాళ్ళ భక్తి ప్రిన్సిపల్స్ మీద వాళ్ళ జీవితాలు నడిచాయి కాబట్టి, ఉదయం లేయడం, మంగళారతి, నామజపం చేయడం, ప్రచారం చేయడం, ప్రసాదం తీసుకోవడం, దీంట్లో వాళ్ళు వ్యవహరించారు కాబట్టి వాళ్ళ స్వభావాలు వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టాల, పాత స్వభావాలు వాళ్ళని ఇబ్బంది పెట్టాల. పైగా గురు అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళ స్వభావాల నుంచి వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు త్వరగా వాళ్ళు ప్రభువు అనుకున్న విధంగా వాళ్ళు ఆ కార్యాలు నిర్వర్తించి ఇవాళ అంత గొప్ప పెద్ద సంస్థ అయింది అన్నమాట. కాబట్టి ఇక్కడ భక్తి పాటించే వాళ్ళు, భక్తి సూత్రాలు పాటించే వాళ్ళకి పాత స్వభావాలు అనుసరించి డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. డ్యూటీ చేయాల్సిన అవసరం వాళ్ళకి అసలు లేదు. జస్ట్ గురువు చెప్పాడు అది నేను 100% నా వంతు కృషి నేను చేస్తాను అని మనం జస్ట్ ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలన్నమాట. వెనకాల కృష్ణుడు నడిపిస్తాడు. ఎవరైతే భక్తి సూత్రాల్లో లేరో, భక్తిని పాటించట్లేదో, వాళ్ళు మాత్రం స్వభావం తగినట్టుగానే వాళ్ళు ఎంచుకోవాలి వాళ్ళు, లేకపోతే వాళ్ళకి గందరగోళం పడిపోతారు. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తికి నార్మల్ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తికి చాలా తేడా ఉంది. సో వర్ణాశ్రమ ధర్మం పాటించే వాళ్ళు ఇంకా త్రిగుణా స్వభావ ప్రభావంలో ఉన్నారు వాళ్ళు. కానీ భక్తి సూత్రాలు పాటించే వాళ్ళు ఇప్పుడున్న బస్సులో ఎస్ ఇంకా త్రిగుణా ప్రభావంలో ఉండొచ్చు, కానీ గురువు ప్లస్ భక్తుల సాంగత్యంలో వాళ్ళు త్వరగా బయటపడతారు, చాలా త్వరగా బయటపడతారు. కాబట్టి ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్న లోని వారు భౌతిక సూత్రాలు పాటించవలసిన అవసరం లేదు, పాటించాల్సిన అవసరం లేదు. భక్తి గురించి ఎవరికైనా చెప్పచ్చు, మనం ఎటువంటి వాళ్ళకైనా చెప్పచ్చు. నన్ను జ్ఞానవంతుడు మాత్రం, జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళు మాత్రం, వాళ్ళు నిష్కామ కర్మయోగంలో ఉండే వాళ్ళకి దిగి వచ్చి సకామ కర్మయోగాలను చెప్పాలి వాళ్ళు. అంటే జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళు, ఆ మార్గంలో ఉండే వాళ్ళు, వాళ్ళ ఆత్మ పరమాత్మ ఇది అది అని చెప్పేసి సకామ కర్మయోగంలో ఉండే ఆల్రెడీ ఆసక్తితో పనిచేసే వాళ్ళకి పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్పకూడదు. వాళ్ళు దిగి వచ్చి నిష్కామ కర్మయోగంలో వాళ్ళు వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండి వాళ్ళు చేసి చూపిస్తే అప్పుడు సకామ కర్మయోగంలో వాళ్ళు నిష్కామ కర్మయోగంలోకి రాగలుగుతారు. కానీ భక్తి సూత్రాలు పాటించే వాళ్ళు మాత్రం వాళ్ళు భక్తి గురించి చెప్పచ్చు, ఏ విధంగా కృష్ణుడు తృప్తిపరిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళు ఎట్లా ఆనందం ఉంటారు, కాబట్టి భక్తి గురించి మనం ఎవరికైనా చెప్పచ్చు. అయితే మనకు ఆదర్శంగా మనం చెప్పే మాటలకి మనం నిరూపించుకొని మనం వ్యవహరిస్తే చాలు, మిగతా వాళ్ళు చూసుకుని వాళ్ళు కూడా వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ స్వధర్మాన్ని బట్టి వాళ్ళు వ్యవహరించాలి తప్ప, ఇక్కడ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో కొన్ని జరుగుతాయి అన్నమాట. అది ఖచ్చితంగా అది భగవంతుడి యొక్క లీలలో భాగంగా అనుకోవచ్చు. ఎక్సెప్షనల్ కేసెస్లో ఉదాహరణకి విశ్వామిత్రుడు అఖిల క్షత్రియుడు బ్రాహ్మణుడు అవ్వాలనుకుంటారు, అందుకే చాలా కష్టపడ్డాడు అతను. అది కూడా భగవంతుడికి అనుగ్రహం లేకుండా అతను తన క్షత్రియు నుంచి బ్రాహ్మణుడు అవ్వలేకపోయాడు. అతను బ్రహ్మర్షి అవ్వాలనుకున్నాడు అతను వశిష్ఠుడు లాగా, కానీ మధ్యలో చాలా ప్రాబ్లం అయిపోయింది అతనికి. ఇంకా తన క్షత్రియ స్వభావం వస్తుంది, కోపము ఆవేశం ఇవన్నీ వచ్చి తన మళ్ళీ తన సాధన శక్తి అంతా పోతుండింది. కానీ ఆ తర్వాత వశిష్ఠుడి యొక్క ఇది మేరకు తర్వాత రాముడు తన లక్ష్మణుడితో తన జర్నీ బాలకాండలో ఉన్నప్పుడు అప్పుడు తను కృష్ణుడు తన రాముడికి సేవ చేయడం వల్ల తను ఈజీగా తన బ్రహ్మర్షి అయిపోయాడు. అతను అంతకుముందు చాలా చాలా కఠినమైన పరిశ్రమ తనకి. స్వభావం మార్చడం అంత ఈజీ కాదనమా. అలాగే పరశురాముడు యాక్చువల్గా బ్రాహ్మణుడు అతను, బట్ క్షత్రియుడిగా మారాడు అతను. అంటే మిగతా క్షత్రియాలను చంపాడు అతను. జమదగ్ని కొడుకు, జమదగ్ని ఒక ఋషి, బ్రాహ్మణుడు. యాక్చువల్ పరశురాముడు బ్రాహ్మణుడు కొడుకు, అతను బ్రాహ్మణుడే. కానీ తను వ్యవహరించిన క్షత్రియుడిలాగా వ్యవహరించాడు అక్కడ ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం. చెప్పిన కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఇవి. సో భౌతిక స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా త్రిగుణాలను అనుసరించే మనం వ్యవహరించాలి. మన 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 మెంటాలిటీని అర్థం చేసుకొని, మన యాటిట్యూడ్ని అర్థం చేసుకొని, దేంట్లో నాకు నేను ఎక్కువ బాగా నేను చేయగలను, నేను ఎంత చేయగలను, ఏదైతే ఇష్టంతో నేను చేస్తాను అది నేను చూసుకోవాలి. కానీ భక్తిలో ఉండే వాళ్ళకు మాత్రం ఎస్, మనకి ఏ ఆదేశం లేనప్పుడు మనం డెఫినెట్గా మన స్వభావాన్ని బట్టి మనం, బట్ మనకి ఒక ఆజ్ఞలు వచ్చినప్పుడు మీరు ఇలా ఉండండి, మీరు ఇది చేయండి, ఇది చేయండి అన్నప్పుడు డెఫినెట్గా మనం గురు ఆజ్ఞ మనకు మనం వ్యవహరించగలిగితే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ త్రిగుణాల నుంచి మనం ఈజీగా బయటపడతాం. భౌతిక స్థితిలో ఉన్న వ్యక్తి అతను శాస్త్ర నియమాల ప్రకారంగా వెళ్ళినా కూడా తన త్రిగుణాల నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది. మనం చెప్పలేము ఎన్ని జన్మలు పడుతుందో కూడా మనం చెప్పలేము. కానీ గురు ఆజ్ఞానుసారం మనం మన స్వభావానికి అంత ఇది లేకపోయినా సరే, బట్ ఆయన వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేసే ఆ యాటిట్యూడ్లుగా మనం ఉన్నామనుకోండి, చాలా త్వరగా మనం బయటకు వచ్చేస్తాం, త్రిగుణాలజీ మనం బయటకు వచ్చేస్తాం, అంటే ఆత్మానుభూతికి చాలా తొందరగా చేరుకుంటాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడ ముందు శ్లోకము 34లో మనం రాగద్వేషాల గురించి మాట్లాడుకున్నాం. ఆ రాగద్వేషాల వశం కాకూడదు, అందుకే మనం నియమాలు పాటించాలి. నియమాలు పాటిస్తూ ఈ రాగద్వేషాలు క్రమబద్ధీకరణ అవుతాయి. ఎందుకంటే విషయం విషయార్థాలు రెండింటి కలిసినప్పుడల్లా ఒకటి రాగం అవుతుంది, లేదా ఒకటి ద్వేషం అవుతుంది. కానీ శాస్త్రబద్ధంగా మన క్రమబద్ధీకరించడం అప్పుడే మనకి మంచిదా చెడ్డదా అని మనకు తెలుస్తుంది. మన శాస్త్రానికి పరంగా మనం వెళ్ళలేదు అనుకోండి, డెఫినెట్గా మనం ఏమవుతాం, వాటికి వశమైపోతాం అన్నమాట. అప్పుడు మనం వీటి నుంచి మనం బయటపడలేము. అదే 35లో ఈ రాగద్వేషాల వల్ల ఇక్కడ అర్జునుడు తను నిర్ణయం తీసుకుంటున్నాడు, ఇక్కడ ఇది వెళ్ళిపోవాలి నేను ఇక్కడ నుంచి అని. కానీ కాదు, నీ ధర్మాన్ని నువ్వు పాటించడమే నీకు మేలు జరుగుతుంది, వేరే వాళ్ళ ధర్మాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయినా బెస్ట్, నీ ధర్మంలో కొన్ని లోపాలు ఉన్నా ఇంపర్ఫెక్ట్గా ఉన్నా కూడా పర్వాలేదు, నీ ధర్మాన్ని నువ్వు పాటించని చెప్పేసి చెప్తాను. సో ఇక్కడతో నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా